పెరుగమ్మ కాండము 12వ అధ్యాయము 12వ వచనము 2వ భాగం మనం చూస్తే, ఐగుప్తు దేవతలకి అందరికి తీర్పు తీర్చెదను అన్న మాట మనం చూస్తున్నాం. మనకు తెలుసు ఈ భాగం యొక్క అర్థం ఏంటో. ఈనాడు ప్రపంచం ఒక ప్రత్యేకమైన క్రమ గుండా వెళ్తా ఉంది, అదే పెండమిక్. మనం కరోనా మహమ్మారి చేత ఒక భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా వేధించబడతా ఉన్నాయి. మరి ఇప్పుడు లేని పరిస్థితి చాలా మంది మా అనుభవంలో మా జీవితకాలంలో ఎన్నడూ ఇట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడలేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా లాక్డౌన్ కావటం, భారతదేశం లాక్డౌన్ కావటం, ఇలాంటి విపత్కరమైన పరిస్థితి నేనెన్నడూ చూడలేదు. అభివృద్ధి చెందిన దేశాలు మరణానికి అప్పగించబడ్డం, మరణాలను కంట్రోల్ చేయలేకపోవడం, రోగాన్ని చూసి భయపడడం ఎన్నడూ మేము చూడలేదు అన్న మాట అంటా ఉన్నారు. అయితే పరిశుద్ధ లేఖనాలు, మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం, జీవ గ్రంథం ప్రతి విషయానికి మూలాలను, ప్రతి ఏది భూమి మీద సంభవించినా మన బైబిల్ దగ్గరకు వచ్చి దేవా దీనికి కారణం ఏంటి అని మనం ఆయన అడిగితే ఆయన తప్పకుండా మనకు తెలియపరిచి దేవుడై ఉన్నాడు. కాబట్టి జీవ గ్రంథం కలిగిన మనం ధనిలో జీవ గ్రంథంలో నుంచి మనం ఈ రోజు ప్రపంచాన్ని వేధిస్తా ఉన్న కరోనా గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడం ఎంతైనా మన ఆత్మీయ అభివృద్ధికి సహకారంగా ఉంటుందని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇదే మాట మనం చూడగలం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇది దేవుడు తీర్చే తీర్పు, ఇది దేవుడు తీర్చే తీర్పు. చరిత్ర పుటల్లోకి మనం వెళ్లి చూస్తే క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఆనాడు బాగా సివిలైజ్డ్ నేషన్ గా ఉన్న ఐగుప్తు దేశం మీద దేవుడు తానెవరో, తన యొక్క బాహుబలం ఏంటో, తన ఉనికి ఏంటో దేవుడు ఆనాడు ఐగుప్తు దేశానికి తెలియపరిచాడు. అలా ఐగుప్తు దేశంలో ఆయన తీసుకొచ్చిన శ్రమలు, ఐగుప్తు దేశం మీదకి ఆయన తీసుకొచ్చిన తెగుళ్లను ఆ ఫరోకు తెలియపరచాడైనా, ఐగుప్తు ప్రజలకు తెలియపరచాడైనా, తన ప్రజలైన ఇస్రాయల్ కు తెలియపరచాడు. ఆ విషయాలన్నింటినీ గ్రంథస్థం చేయించి భూలోకంలో ప్రతి తరానికి కూడా చదువుకొని ఇది దేవుని హస్తం ఎలా ఉంటుందో, దేవుని కార్యం ఎలా ఉంటుందో, దేవుని వేలు, ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వేలు ఎంత బలీయమైందో ఆయన ప్రతి తరం కూడా తెలుసుకోవాలని ఆ విషయాలు పరిశుద్ధ లేఖనాల్లో రాయించారు. కాబట్టి ఈరోజు మనం ఈ వ్యాధి నుంచి ఏం అర్థం చేసుకోవాలో కొన్ని మాటలు లేఖనాలను చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధురా, ప్రేమకలిగిన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. సజీవుడు ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయనా, నువ్వు మాట్లాడే దేవుడు నాయనా. ఈరోజు ప్రపంచం అంతటితో మాట్లాడుతూ ఉన్నారు, నేనే యెహోవాను, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆ రోజు నాయనా మీరు ఎట్లా ఐగుప్తుకి తెలియపరిచారో ఈ రోజు ప్రభువా సర్వలోకానికి తెలియపరుస్తా ఉన్నారు. గాడ్ ఈజ్ నాట్ డెడ్, గాడ్ ఈజ్ నాట్ డెడ్, దేవుడు చనిపోయాడు అంటున్న లోకానికి, దేవుడు సజీవుడు, ఆయన హస్తమిదిగో అని లోకమంతా తెలియడానికి మీరు ప్రభువా కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో మీ పిల్లలుగా మీ బలిపీఠం చుట్టూ చేరి ఉండగా దేవానికి స్తోత్రాలు. మామూలు చేతులకు అప్పు చెప్తా ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు వెలిగించండి. అయ్యా ఉదయకాల సమయంలో మీ శక్తి ఏంటో మేము చూడడానికి, మిమ్మల్ని గణపరచడానికి మీ ఆత్మకార్యం జరిగించమని ప్రతి విధమైన అపవాది శోధనను, ఆటంకమును దూరపరుస్తూ నన్ను నేను ప్రభువా ఒట్టి బాలుణ్ణి, నా జ్ఞానం సరిపోదని మీ ఆత్మ ద్వారా బలపరచు మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వీళ్ళరా, మరి మనం చూసిన ఈ రెండు లేఖన భాగాల్లో దేవుడు తీర్పు తీర్చాడు. ఎక్కడ తీర్పు తీర్చాడైనా? ఐగుప్తు దేశంలో తీర్పు తీర్చాడు. ఎప్పుడు తీర్పు తీర్చాడైనా? క్రీస్తు పూర్వం మోసే కాలంలో తీర్పు తీర్చాడు. ఎవరికి తీర్పు తీర్చాడు ఆయన అంటే, ఐగుప్తులు పెట్టుకున్న దేవతలకి, దేవుళ్లకు ఆయన తీర్పు తీర్చాడు. మనం చూస్తాం ఈ నిర్గమ కాండంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దేవుడు ఐగుప్తు దేశం మీదకి 10 తెగుళ్లను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ 10 తెగుళ్లలో ఆయన మోషేని ఐగుప్తుకి పంపుతా ఉన్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను వెళ్ళను, ఒకవేళ వెళ్ళినా వారు నన్ను నమ్మరు, యెహోవా నిన్ను పంపలేదంటారు, నేను ఏం చెప్పాలి, మాటలు వాళ్ళ దగ్గర సరిపోవు, నా మాటలను వారు గౌరవించరు అన్న మాట అన్నప్పుడు ఆయన అన్నాడు, నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు, కర్ర. నీ చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. ఆ కర్ర కింద పడే అన్నాడు, పాము అయ్యింది, దాన్ని మళ్ళా పట్టుకో అన్నాడు, కర్ర అయింది, వెళ్ళి సూచిక్రియ అన్నాడు. దేవుడు ఎందుకు పాముని చేశాడు ఆ రోజు, కర్రను పాముగా మార్చాడు అంటే, మీరు ఫారోస్ యొక్క పటాలు చూడండి, నెట్లో కొడితే ఫారో పటం మీద ఆయన తల మీద కిరీటం ఉంటుంది, ఆ కిరీటం మీద సర్పం ఉంటుంది. ఆనాడు దేవుడు ఐగుప్తులు చేసిన ఆ సూచిక్రియ వెనకాల దేవుని ఉద్దేశం మనం లేఖనాల్లో చూస్తే నిర్గమ కాండము 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలకు వెళ్దాం. నిర్గమ కాండము 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలకు మనం వెళ్తే అక్కడ ఈ సూచిక్రియ చేశారు. అయితే ఆ సూచిక్రియ చివరిలో ఎవరైతే మోషి ఎలాగైతే మరి కర్రను సర్పముగా మార్చాడో ఆ మార్చేసరికి ఫారో నవ్వుకున్నాడు. నవ్వుకుని తన మంత్రజ్ఞని పిలిపించాడు. వాళ్ళు కూడా తమకున్న మంత్రశక్తి చేత వారు కర్రను కింద పడేశారు, అవి పాములయ్యే. అయితే ఆశ్చర్యం ఏంటంటే, అహరోను చేతి కర్ర పాముగా మార్చబడింది కదా, ఆ కర్ర ఆ పాము ఈ పాములన్నింటినీ విడివేసింది. అది అక్కడ రాయబడిన సన్నివేశం. నిర్గమ కాండము 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఆ మాట రాయబడింది. అందులో మనం చూడగలిగిన మాట 12, వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారు కర్రలను మృంగివేయగా అన్న మాట రాయబడింది. నిజమే, ఆనాడు ఐగుప్తీయులు పాముని దేవతగా సేవించారు. ఈరోజు భారతదేశంలో కూడా పామును దేవతగా సేవిస్తున్నారు. అప్పుడు దాకా పాము సంథింగ్ స్పెషల్ అనుకుని దానికి ఏదో శక్తి ఉంది, మహిమ ఉందని ఆపాదించి సేవిస్తా ఉంటే, దేవుడు ఆ రోజు ఆ సర్పాలన్నింటినీ మింగేసి ఆయన మాట్లాడుతున్నాడు, మీరు దేవతలు అన్నవి, దేవుళ్ళు అన్నవి ఎన్ని పెట్టుకున్నా అవన్నీ నా ముందు దిగదుడుకు, అవన్నీ నా ముందు దిగదుడుకు అని ఆ రోజు పాములో ఏ మహిమ లేదు, ఐగుప్తులు సేవిస్తా ఉన్న ఈ నాగ దేవతలో ఏ మహిమ లేదు, దేవుని ముందు, దేవుని ముందు అది కేవలం ఒకటిదే ఓడిపోయింది అని ఆయన ప్రూవ్ చేశాడు. అది మొదలుకొని ఈ రోజు ఐగుప్తులు పామును ఆరాధించడం మానేశారు. ప్రపంచ దేశాల్లో ఒకే ఒక్క దేశం సర్పాన్ని దేవతగా ఆరాధిస్తున్న దేశం ఏదన్నా ఉందంటే అది మన భారతదేశం మాత్రమే. ఈరోజు ఆ రోజు దేవుడు చేసిన ఆ 10 ఆశ్చర్య కార్యాలను మనం చూడడానికి ప్రయత్నం చేస్తే, ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఎందుకు చేశాడు అన్న మాటలు మనం అర్థం చేసుకుంటే, వారు ఆరాధించే దేవుళ్ళను దేవుళ్ళు కావు అని ఆయన ప్రూవ్ చేశాడు. పాముని ఆయన అహరోను చేతి కర్ర మింగివేయడం అన్నది డైరెక్ట్ గా దేవుడు చేస్తున్న దాడి. మీరు దీన్ని దేవత అన్నారు, చూడండి మీ దేవత ఒట్టిది, దానిలో ఏమీ లేదు ఆయన చెప్పాలనుకున్నాడు. అదే నిర్గమ కాండము 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే అక్కడ కప్పలను రప్పించిన మనం ఆ శ్రమను చూస్తాం. ఐగుప్తు దేశం అంతటికి కప్పలను రప్పించాడు. కప్పలు వంటగదుల్లోనూ, వారి భోజనపు పల్లెల్లోనూ, వారి బెడ్రూమ్ లోను, వారి బాత్రూమ్ లోను కప్పలు వచ్చి వారు కప్పల్ని అసహించుకునేటట్లుగా చేశాడు దేవుడు. ఎందుకు కప్పల చేత వాళ్ళు బాధించాడు, కప్పల వల్ల నష్టం ఏముందంటే, వారు చరిత్ర ఏం చెప్తుందంటే కప్పలకు ఒక పేరు పెట్టుకున్నారు, ఆ హీక్వేట్ అని చెప్పి ఒక దేవత, దాని దేవత ఆకారం అంతా మనిషి ఆకారంలాగే ఉంటది, తల మాత్రం కప్పు తల. వారు ఈ దేవతను దేని కొరకు సేవించారంటే గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ, వాటర్ రెన్యువల్, పాడి పంటలకు నీళ్లకు ఆ దేవతగా వారు సేవించినట్లుగా. ఈ రోజు కూడా కప్పలకు పెళ్లి చేస్తే వర్షం వస్తుందని భారతదేశంలో ఒక సాంప్రదాయం మనం చూస్తున్నాం. ఆనాడు ఐగుప్తీయులు కప్పల వల్ల వర్షాలు వస్తున్నాయి, కప్పల వల్ల పంటలు పండుతున్నాయి, కప్పల వల్ల ఫలసాధనం సాధ్యమవుతుందని ఆ రోజు వారు ఆ దేవతగా కప్పను ఆరాధిస్తే కప్పలంటే అసహ్యం పుట్టేలాగా, కప్పలంటే అసహ్యం పుట్టేలాగా ఆయన ఆ దేశం మీదకి విస్తారమైన కప్పలను తీసుకొచ్చినట్టుగా చూస్తున్నారు. 8:7-8 మనం చూస్తే, అయితే ఆశ్చర్యం 7 శకునగాండ్లు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు మీదకి కప్పలు రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి నా వద్ద నుండి నా జనుల వద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనెడి. ఆశ్చర్యం, కప్పలను రప్పించటం మంత్రగాలికి సాధ్యమైంది తప్ప కప్పలను పోగొట్టడం మంత్రగాలికి సాధ్యం కాల. అలా చెప్తున్నాను, మనం ఆ రోజు మంత్రగాలు చేస్తున్న పనులు ధీటుగా చేయడానికి ప్రయత్నం చేశారు, కప్పలు కూడా రప్పించారు, కానీ కప్పలు పోగొట్టడం వారి వల్ల కాల. అహరోను మోషేను బతిమాలుకొని, బాబు ఈ కప్పలు ఎక్కడి నుంచి పోవడానికి మీరేదో ఒకటి రాజు బ్రతిమాలడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం, మరి వాళ్ళు చేసిన సూచ్యక్రియలు, వారు చేసిన అద్భుతాలు ఎంతవరకు అంటే, అంటే ఈ మంత్రగాలు ధీటుగా చేయడానికి ప్రయత్నం చేసింది, వారు కేవలం 2 మాత్రమే చేయగలిగారు. 3 ఎప్పుడైతే దేవుడు ధూళిని కొట్టి కేలం రప్పించాడో అప్పుడు వారంటారు 19:8 శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. అయ్యా, దైవశక్తి అంటే పుట్టినోట్లో దేవుణ్ణి వ్రేలు, దేవుణ్ణి వ్రేలు. ఆ తర్వాత వారు ఏమి చేయలేక వారు ఓడిపోయినట్లుగా కొంతవరకు నమ్మించగలిగారు, కొంతవరకు మెప్పించగలిగారు, కొంతవరకు మాలో కూడా శక్తి ఉందని చూపించగలిగారు. ఈరోజు అపవాది శక్తి ఉంది, అపవాది శక్తి దైవశక్తిగా లోకంలో చలామణి అవుతుంది. ఏమి లేకుండా ఊరకనే జనం వారిని సేవించట్లేదు, కానీ వారిలో ఉన్న కొద్దిపాటి శక్తిని చూసి అది దేవతలు దేవుడిగా భావించి మొక్కుతా ఉన్నారు. అయితే దేవుడు, నేను సర్వశక్తి మంత్రుని, ఐ యామ్ ద ఆల్మైటీ, నేను ఒక్కనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ఆ రోజు ప్రూవ్ చేశాడు, ఈ రోజు కూడా ప్రూవ్ చేస్తా ఉన్నాడు. నేను ఈ 10 వివరించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఈ రోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 1, ఆయన పాముని మింగడట్లుగా చేశాడు. 2, ఆ దేశం మీద కప్పలను తీసుకొచ్చాడు. 3, ఆ రోజు ఐగుప్తు చరిత్ర మనకు చెప్పేది వారు సూర్యుని దేవతగా సేవించారు. రే ఆర్ రా అని పేరుతోటి సూర్య భగవాను వారు సేవించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. దేవుడు తీసుకొచ్చిన ఈ 10 ఒక శ్రమ, నిర్గమకాండము 10:21 మనం చూస్తే, ఆయన ఐగుప్తు దేశం మీదకి చిమ్మ చీకటి తీసుకొచ్చాడు. సూర్యుడు వల్ల మాకు పగలొస్తుంది, సూర్యుడు వల్ల మేము క్షేమంగా ఉన్నాము, సూర్యుడే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఆ రోజు వారు గ్రహించి దేవుడిగా పూజిస్తా ఉంటే, దేవుడు ఆ సూర్యుని కొట్టాలనుకున్నాడు. సూర్యుడిలో ఏమీ లేదు, సూర్య భగవానుడు కేవలం కల్పితమని పూజ చేయాలనుకున్నాడు. అందుకొరకు ఆయన తీసుకొచ్చిన ఆ 10 ఆ దేశం మీదకి చీకటి తీసుకుని రావటం. 21 ఆ మాట చేస్తున్నాం. 22 మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తున్నప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 గాఢాంధకారమాయను. 3 ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుంచి లేవలేకపోయాను. అది పిల్లరా. కాబట్టి వారు పాములను సేవించారు, దేవుడు డైరెక్ట్ గా పాములను కొట్టి పాము దేవత కాదని ప్రూవ్ చేశాడు. వారు కప్పలు సేవించారు, దేవుడు కప్పలను తీసుకొచ్చి కప్పలంటే అసహింపు పెంచి కప్పలు దేవతలు కాదు అని ఆయన ప్రూవ్ చేశాడు. వారు సూర్యుని భగవానుడిగా తీగించారు, సూర్యుడు భగవానుడు కాదు అని ఆయన డైరెక్ట్ గా ప్రూవ్ చేశాడు. కాబట్టి పిల్లరా, మనం ఇట్లాగా 10 తీగల మీద గతంలో ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్క తీగల వెనకాల కారణం ఏంటి, ఆ 10 దేవతలు ఏమై ఉన్నాయి అన్న విషయాలను మనం గతంలో ధ్యానం చేశాము. మరలా మీకు వాటిని నేను ఒకసారి చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. అయితే కొన్ని విషయాలు మాత్రం ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వ సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి మీద మానవుడు ప్రత్యేకమైన వాడిగా చేశాడు. ప్రత్యేకమైన వాడిగా చేయబడ్డ మానవుడి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వాస్తవంగా ఈ గందరగోళం అంతా పోవడానికి దేవుడు డైరెక్ట్ గా మానవుడు కనబడితే సరిపోయేది కదా, ఎంతమంది దేవతలు ఎంతమంది దేవుళ్ళ మధ్య లోకం సతమతం అవుతా ఉండగా నిజంగా ఒకటే దేవుడు ఉంటే ఆ దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరచుకొని నేనే దేవుణ్ణి అన్నప్పుడు అందరూ ఒక దేవుణ్ణి పూజిస్తారు కదా. దేవుడు ఎందుకు అగోచరుడుగా ఉన్నాడు, దేవుడు ఎందుకు అదృశ్యుడిగా ఉన్నాడు, దేవుడు ఎందుకు మానవుడికి కనిపించట్లేదు అన్న ప్రశ్న మానవ హృదయంలో ఉంది. అయితే దేవుని యొక్క అభిమతం ఏంటో, దేవుడు మానవుడి నుంచి ఏం కోరుకుంటున్నాడో, మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశం ఏమైందో ఆయన చిత్తం ఏమైందో అర్థం చేసుకుంటే అపొస్తలుల కార్యాల గ్రంథము 17:26-27 ఒక కీలకమైన మాట మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యాల గ్రంథము 17:26-27 మనం చూస్తే యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అన్నాడు ఆయన. కాబట్టి ఐగుప్తీయులైనా ఒక్కడి నుంచే వచ్చారు, ఆఫ్రికాలో ఉన్న ప్రజలు ఒకరి నుంచే వచ్చారు, భారతదేశంలో ఉన్న ప్రజలు ఒకరి నుంచే వచ్చారు, అమెరికాలో 7 ఖండాల్లో ఉన్న ప్రజలు ఆ వేరు వేరు జాతులకు చెందిన వారు అయినప్పటికీ ఒకరి నుంచే వచ్చారు. ఆ ఒక్కడే ఆది తండ్రి అయిన ఆదాము. ఒకరి నుండే దేవుడికి ఇస్రాయేల్ మాత్రమే స్వజనులు కాదు, ఐగుప్తులేమి శత్రువులు కాదు. దేవుడు ఐగుప్తులను ఇస్రాయేల్ ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదించాలనుకున్నాడు. ఈరోజు అర్థం చేసుకుందాం, భారతదేశానికి క్రైస్తవ్యం సంబంధం లేదు, విదేశీ మతం మన దేవుడు కాదు, మన విశ్వాసం వేరు అన్నది తెలియక మాట్లాడుతున్న మాట కానీ వాక్యం చెప్తా ఉంది, దేవుడు ఒకను నుండే ప్రతి జాతి మనుషుని తీసుకొచ్చాడు. ఆ ఒక్కడు ఆదామైతే లూకా సువార్త 3:10 మనం చూస్తాం, ఆదాము దేవుని కుమారుడు అన్న మాట రాయబడింది. ఆదాము దేవుడి కుమారుడు అయితే ఆదాము నుంచి సర్వలోకం ఉన్న ప్రజలు వస్తే ప్రపంచ ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే, దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే అని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? మళ్ళా వాక్యం చదివితే యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడు కనుగొందరేమో. దేవుడు కనిపించవచ్చు కదా, దేవుడు నేనే దేవుని అని ప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఆయన కనిపించకుండా ఎందుకున్నాడు అన్న ప్రశ్న మనం అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే ఆయనకి మన మీద హక్కు ఉంది తప్ప మనకి ఆయన మీద హక్కు లేదు. కొండొచ్చి కుమ్మరు వాడిని ప్రశ్నించడానికి వీల్లేదు. దేవుణ్ణి అభిమతం ఏంటి, దేవుణ్ణి మనసు ఏంటి, దేవుడు ఏం ఊహిస్తున్నాడు, ఏం ఆలోచించాడు అన్న లేఖనం దగ్గర మనకు అర్థమవుతుంది. ఆయన అనుకున్నాడు, నన్ను మానవుడు కనుగొనాలి. ఎలా కనుగొనాలి? వెదకులాడాలి, తడవులాడాలి, తడువులాడి దేవుణ్ణి కనుగొనాలి. దేవుడే ఈ పరిస్థితిని అనుమతించాడు. మానవుల్లో సహజంగా అన్వేషణ ఉంది, మానవుల్లో సహజంగా ఏది ఉత్తమమైందో దాన్ని ఎంపిక చేసుకోవటం ఉంది. కాబట్టి నేను అదృశ్యంగా ఉన్నాను అలాగని చెప్పి లేని వాడిని కాదు. గాడ్ ఈజ్ నాట్ మిత్, దేవుడు ఒక కల్పన కాదు, దేవుడు ఒక ఊహ కాదు. లేని వాడిని ఉన్నట్లుగా పూజిస్తూ ఒక అందుకే భక్తిని ఏమన్నారంటే మూఢ విశ్వాసం మూఢ నమ్మకం అన్నారు. క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మిత్, క్రైస్తవ విశ్వాసం ఎంత మాత్రం కూడా ఇది ఒక భ్రమ కాదు, ఒక ఊహ కాదు, ఒక కల్పన కాదు. ఆయన అదృశ్యుడే కాని లేనివాడు మాత్రం కాదు. ఆయన మానవ నేత్రాలు కనిపించకపోయినప్పటికీ మానవ హృదయానికి ఆయన కనబడుతూనే ఉన్నాడు. మానవ హృదయము ఆయన్ని అనుభవిస్తూనే ఉంది. అందుకే ప్రపంచ ప్రజల్లో మోర్ దెన్ 95% వారు విశ్వాసులు గాని దేవుని భయం కలిగిన వారు గాని కనబడతారు. నాస్తిక సమాజం చాలా తక్కువ. కారణం, ప్రతి మనుషులు కూడా దేవుడి గురించిన తాపత్రయం ఉంది, దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఉంది. ఆ దేవుణ్ణి తడవులాడి కొనుగొనడంలో మాత్రమే విఫలమయ్యి ఏది పడితే దాన్ని దేవుడిగా సేవిస్తూ అక్కడితో అడ్జస్ట్ అయిపోతా ఉన్నారు. అయితే దేవుడు ఆయన కోరుకుంది మాత్రం మానవులు ఆయన్ని తడువులాడి కనుగొనాలని. ఆ తర్వాత తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరచిన తర్వాత మాట, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆ మాటలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుడు మానవుల మధ్య ఉన్నాడు, మానవులతో ఉన్నాడు, మానవుడికి సమీపంగా ఉన్నాడు, ఆయన దూరంగా లేడు, మానవుడికి సమీపంగా ఉన్నాడు. ఎట్లా ఉన్నదంటే మనిషిని బ్రతికింప చేసేది ఆయనే, మానవ సమాజ యొక్క మనుగడ కొనసాగడానికి కారణం ఆయనే, మనమందరం ఉనికి కలిగి ఉండడానికి కారణం ఆయనే, పంచభూతాల సృష్టికి రూపకల్పనకి కారణం ఆయనే, ఆయనే మానవ సమాజం అంతా ఆయన ఎందే బ్రతుకుచుంది, ఆయన ఎందే చలిస్తుంది, ఆయన ఎందే ఉనికి కలిగి ఉంది. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు. అయితే ఆయన వెతుకు నిమిత్తము ఆయన నిర్ణయ కాలాన్ని 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలం యొక్క పరమార్థం ఒకే ఒక్కటే, నీ జీవితంలో తరచి వెదకి తడువులాడి హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఈజ్ యువర్ క్రియేటర్, నీ తండ్రి ఎవరు, నీ సృష్టికర్త ఎవరు, ఎవరు నిన్ను పుట్టించారు అన్నది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు నువ్వు జీవితంలో పాస్ అయినట్లు, అప్పుడు నీ జీవితం పట్ల దేవునికి ప్రత్యేకమైన ఆయన ఉద్దేశం నెరవేరినట్లు. ఆయన ఆ విషయంలో మాత్రం చూడాలని ఆశపడతా ఉన్నాడు, నా కుమారుడు నన్ను గ్రహించగలుగుతాడా, నన్ను తడవులాడతాడా, నన్ను కనుగొంటాడా అన్న విషయంలో మాత్రం దేవుడు మాత్రం నీ యొక్క భాగస్వామ్యం కోరుకున్నాడు, నీ ఇన్వాల్వ్మెంట్ కోరుకున్నాడు. సహజంగా మనం పెళ్లి విషయంలో ఎవరిని పడితే వారిని పెళ్లి చేయం, 6 తరాలు ఇటు 6 తరాలు అటు చూడడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఏది కొన్నా సరే పిల్లలను స్కూల్లో చేర్పించాలి, ఏ స్కూల్లో పడితే ఆ స్కూల్ కాదు అన్ని అన్వేషించి మనం చేస్తాం. బట్టలు కొన్నా సరే శ్రేష్టం అనేది ఎక్కడుందో అక్కడికే వెళ్తాం. ఏది కొన్నా మనం అందులో మంచిది ఏదో ది బెస్ట్ చాయిస్ కు వెళ్తా ఉండగా నిన్ను చేసిన నీ సృష్టికర్త, నీ జీవితానికి మూలం, నీ జీవితానికి ప్రారంభం ఆయనే, ముగింపు ఆయన అయితే హూ ఈజ్ మై గాడ్, హూ ఈజ్ మై క్రియేటర్ అన్న దాని విషయంలో నీ అన్వేషణ కోరాడు ఆయన, నీ అన్వేషణ కోరుతున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మానవుడు దేవుణ్ణి అన్వేషించి నేను నా దేవుణ్ణి కనుగొన్నాను, నా దేవుడు ఈయన అని చెప్పే విషయంలో మాత్రం మరి ఎందుకో ఎక్కువ ఆసక్తి చూపించకుండా దేవుడి దగ్గర చాలా తొందరపాటు కలిగిన వాడిగా ఉన్నట్లుగా చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 19వ వచనం వద్దకు వెళ్తే, ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను, ఆయన అదృశ్య లక్షణాలు అన్నాడు. దేవుడు మానవుడు నన్ను అన్వేషించాలి, నన్ను కనుగొనాలి, నన్ను పట్టుకోవాలి అని ఆశపడ్డ దేవుడు మానవుడికి దూరంగా లేడు, దగ్గరేనే ఉన్నాడు. ఇంకా ఆయన గురించి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మానవుడు కళ్ళ ముందు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? సృష్టిలో పెట్టాడు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన ఆయన అదృశ్యుడు కాని లేనివాడు కాదు, కంటికి కనిపించిన వాడు కాని ఆయన ఉనికి కలిగిన వాడు. ఆయనకి లక్షణాలు ఉన్నాయి, ఆయన గురించి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. దేవుడు దాన్ని వారికి చాలా విస్తృతంగా విపులంగా అర్థమయ్యే రీతిలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఇన్ ద నేచర్, సృష్టిలో పెట్టాడు, ప్రకృతిలో పెట్టాడు. అందుకే 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించిన వలన తేటపడుచున్నది అన్నాడు. ప్రతి వస్తువులో కూడా దేవుని యొక్క దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి దానిలో కూడా దేవుని పార్టికల్, గాడ్ పార్టికల్, గాడ్స్ నేచర్ అందులో పెట్టాడు. ఏంట నేచర్ అంటే రెండే రెండు మాటలు చెప్తా ఉన్నాడు. ఒకటి నిత్య శక్తి, రెండు దేవత్వం. సూర్యుడు తరిగిపోకుండా వెలుగునిస్తా ఉన్నాడు, ఉష్ణోగ్రత ఇస్తా ఉన్నాడు. ఇన్ని కోట్ల సంవత్సరాలు అయ్యిందని శాస్త్రం చెప్తా ఉన్నా ఇప్పటికీ సూర్యుల్లో తరుగుదల లేదు. ఏంటి అంటే అక్కడ దేవుని యొక్క స్వభావం ఉంది. దేవుడు ఎలాగైతే నిత్యుడో, దేవుడు ఎలాగైతే శక్తిమంతుడో, ఆ శక్తిని ఆ నిత్యత్వాన్ని సూర్యుల్లో పెట్టాడు. భూమి ప్రారంభించబడింది మొదలుకొని ఇప్పుడు దాకా మానకుండా గంటకి 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడతా ఉంది, ఇప్పటికీ పరిగెడతా ఉంది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క స్వభావం నిత్య శక్తి సూర్యుల్లో ఉంది. మనం ప్రతిరోజు పనిచేస్తా ఉన్నాము, అలిసిపోతా ఉన్నాం, ఆహారం తీసుకుంటున్నాం, మళ్ళా రీ ఎనర్జీ అవుతున్నాం, మనం మళ్ళా ఎనర్జీని గెయిన్ చేస్తున్నాం, రివైవ్ అవుతా ఉన్నాం, మరలా శక్తిని మొదటి శక్తిని పుంజుకుంటున్నాం, పరిగెడతా ఉన్నాం. ఇంతకాలం బండి నడుస్తూ ఉంది, గుండు కొట్టుకుంటా ఉంది, ఇది ఎట్లాగ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఏది కొలిచినా సరే హార్స్ పవర్ తో కొలుస్తా ఉంది. పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని స్వభావం, దేవుని యొక్క పార్టికల్ మనలో ఉంది. పంటలు వేస్తున్న సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వేస్తున్నారు, నేల పంట కోస్తున్నారు మరలా పంట ఇస్తుంది, పంట కోస్తున్నారు మరలా పంట ఇస్తుంది, పంట కోస్తున్నారు మరలా పంట ఇస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఆక్సిజన్ తీసుకున్నాం మళ్ళా రీఫిల్ అవుతుంది, ఆక్సిజన్ తీసుకున్నాం రీఫిల్ అవుతుంది. ఎలా మారుతుందంటే నిత్య శక్తి, సైకిల్ జరుగుతూ ఉన్నాయి కదా, సైకిల్ జరుగుతూ ఉన్నాయి కదా. దేవుని యొక్క దైవత్వాన్ని మనం చూస్తున్నాం. నేలకి పెంట వేస్తే పంట ఇస్తుంది, పశువుకి గడ్డేస్తే పాలిస్తుంది. దైవత్వం, దైవత్వం అంటే గాడ్స్ నేచర్ మేలు చేస్తుంది, నేల మేలు చేస్తుంది, నీరు మేలు చేస్తుంది, గాలి మేలు చేస్తుంది, మనకన్ని కూడా మేలు చేస్తున్నట్టుగా ఉన్నాయి. మేలు చేసే స్వభావం దేవుడి స్వభావం, అది ప్రకృతిలో ఉంది. దేవుడు నేనున్నాను అని తెలియడానికి కావలసిన సమాచారాన్ని సృష్టిలో పెట్టి నేనున్నాను అని చెబుతా ఉండగా మానవుడు సృష్టి వద్దకు వచ్చి సృష్టికర్తను సేవించడానికి బదులు సృష్టి దగ్గరే ఆగిపోయాడు. సూర్యుడు వల్ల మేలు జరుగుతుంది కాబట్టి సూర్య భగవానుడు, నేల వల్ల మేలు జరుగుతూ ఉంది కాబట్టి నేలకు ఒక దేవత అని పేరు పెట్టి, గోదావరికి ఒక దేవత, కృష్ణాని ఒక దేవతగా, గంగాని ఒక దేవతగా, పాడి పశువు మేలు చేస్తుంది కాబట్టి పాడి పశువుని కూడా దేవతగా, ప్రతి దానిలో మేలు చేసే ప్రతి దాన్ని కూడా దేవుడు 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 అనుకుంటూ దేవుడు అర్థం కాని అయోమయ స్థితిలోనికి మానవ సమాజం వెళ్ళిపోయింది. మానవ సమాజాన్ని దుష్టుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఆ 20 ఆ రోమాపత్రిక మొదటి అధ్యాయంలో దేవుడి గురించి కావలసిన ఇన్ఫర్మేషన్ ని ఆయన సృష్టిలో పెట్టాడు, కళ్ళ ముందుంచాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి. అయితే 21వ వచనం ఏమంటుందంటే వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, గాని తమ వాదనలు యందు విరుద్ధులేరి. నాది దేవుడు, నేను పెట్టుకున్న దేవుడు, అది దేవుడు, ఇది దేవుడు అని చెప్పి వాదాలకు వెళ్ళారు తప్ప దేవుడు ఒక్కడే, ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త, ఆయన ఇదన్నిటికంటే అతీతుడు అని ఆయన ఎరిగి కూడా ఆయన మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. 23వ వచనం ఉంటుంది, వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు.
మీరు మాట్లాడుతున్న
విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు,
దయచేసి
విగ్రహాలను సేవించడం ప్రారంభించారు, విగ్రహాలను పూజించడం ప్రారంభించారు, విగ్రహారాధన వైపు మానవుడు మొగ్గు చూడటం ప్రారంభించాడు, విగ్రహారాధనకి ఆజ్యం పోశాడు. కారణం దేవుని యొక్క నేచర్ను చూసి దేవుణ్ణి పూజించి సేవించడానికి బదులు దేవుని నేచరున్న ప్రతి సృష్టిని కూడా దేవుడిగా సేవించటం, మనుషులను దేవుడిగా సేవించటం, పక్షులను దేవుడిగా సేవించటం, పురుగులను దేవుడిగా సేవించటం, చతుష్పద జంతువులను దేవుడిగా సేవించటం, ప్రతిది ఏనుగు దేవుడే, సింహం దేవుడే, పులి దేవుడే, కాకి దేవుడే, గద్ద దేవుడే, అన్ని దేవుళ్ళే. దేవుడి గురించిన తెలియశక్యమైన దాన్ని సృష్టింపబడ్డ ప్రతి వస్తువు దేవుడు పెడితే వాటి ద్వారా దేవుడు తెలుసుకోవడానికి బదులు వాటినే దేవుడిగా పూజించడం ప్రారంభించాడు. అందుకే 18 వచనం ఏమంటుందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనత దేవునికి కాక దేవుడు కాని దానికి ఆపాదించడాన్ని బట్టి దేవుడు చాలా సీరియస్ గా ఉన్నాడు. ఆయన కోపం మండుతా ఉంది మానవుల మీద. విగ్రహారాధన దేవునికి అసహ్యమైన కార్యమని మనం ఎరిగిన వారిగా ఉన్నాం. ఇంకొక మాట, ఎందుకు ఆ రోజు దేవుడు ఫరోని వేధించాడు, ఎందుకు ఆ రోజు దేవుడు ఐగుప్తును బాధించాడంటే, ఒకటే, నాకు రావలసిన మహిమ, నన్ను గణపరచడానికి బదులు నాకు రావలసిన మహిమ నాకు రాకుండా చేశారు అన్నది ఆయనకి చాలా కోపం పుట్టించిన విషయం. ఒక మాట మనం చూసి మన కీలకమైన విషయాన్ని చూడడానికి వెళ్దాం. నిర్గమకాండము 7:2 మానవుడు దేవుణ్ణి సేవించడానికి బదులు తనను తాను దేవునిగా సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు అని చెప్పడానికి ఒక మంచి మాట మనం అక్కడ చదువుతాం. నిర్గమకాండము 7:2 మనం చూస్తే, 5:2 మనం చూస్తే, మొదటి వచనంలో మోషే అహరోనులు వచ్చి ఫరోని చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు, ఏమని అడుగుతున్నాడు యెహోవా ఎవడు. ప్రారంభంలో నేను ఫరో నేను. అందుకే మనం రాజులను, రాజుల జీవితాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే రాజు ముందు తలదించాలి, రాజు ముందు చేతులు జోడించాలి, రాజుల ముందు మోకాలేయాలి, రాజుల ముందు సాష్టాంగ నమస్కారం పడాలి, రాజులు వస్తున్నప్పుడు వారిని పొగడాలి, రాజులు వస్తే రాజుకి జయం చెప్పాలి. రాజు మొత్తంగా ఏమి సమాజానికి నేర్పించారంటే, ఐఎమ్ నాట్ ఆర్డినరీ పర్సన్, నేను అందరితో సమానుడు కాదు, రాజే ప్రభువు, రాజే దేవుడు, రాజే పూజనీయుడు, రాజే దేవుడు. అందులో ఫారోసిడంటే తమను తాము ప్రజలను దేవుళ్ళుగా నమ్మించటం, తమకు అతీతమైన శక్తులు ఉన్నట్లుగా, అతీతమైన జ్ఞానం ఉన్నట్లుగా ప్రజలు నమ్మించడం ప్రారంభించారు. ఆ రోజు అంటున్నాడు ఫరో, నేనే దేవుణ్ణి, నేను మరొక దేవుడి మాట వినటమా, యెహోవా ఎవడు, నేను ఎందుకు వినాలి, నాకంటే ఏ విషయం యెహోవా గొప్ప, నన్ను సేవించడానికి బదులు ఆ యెహోవాని సేవించడానికి నేనెందుకు ప్రజల్ని పంపాలి అన్నది ఆనాడు ఫరో యొక్క హృదయ గర్వం. దేవుడు నువ్వు దేవుడు కాదు, మానవుడు దేవుడు కాదు, మానవుడి చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన మానవుడు దేవుడు కాదు అని చెప్పడానికి ఫరోని నేల నాకించాడు ఆయన, ఫరోని మట్టి కరిపించాడు ఆయన, ఫరోని డైరెక్ట్ గా ఫరో తొలి సంతతి, జాస్త సంతతి సంహరించబడితే ఫరో ఏమి చేయలేక, నేను పాపిని, నేను పాపం చేశాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకుని బతిమాలే స్థితిలోకి పరం తీసుకొచ్చాడు. ఈ రోజు కూడా మానవ సమాజం ఏమైపోయిందంటే ఈ సైన్స్ పేరుతోటి, టెక్నాలజీ పేరుతోటి, డెవలప్మెంట్ పేరుతోటి ఇంకా మీ పాతకాల మనుషుల్లాగే ఉంటారా? ఇంకా ఈ కాలంలో కూడా దేవుడు ఉన్నాడన్న భ్రమలోనే బ్రతుకుతున్నారా? ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం అంతా గ్లోబలైజ్ అయ్యింది, మనం చాలా అడ్వాన్స్ అయిపోతా ఉన్నాం, ఇంకా భక్తి పూజ పునస్కారాలు అక్కడే ఆగిపోయారా అని చెప్పి భక్తి చేసేవారిని పిచ్చి వాళ్ళుగా చూడడం ఈ సమాజం నేర్చుకుంటా ఉంది. కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ సైన్స్ టీచింగ్ ఎట్లా వెళ్తుందంటే దేవుడు లేడు, విజ్ఞానమే, జ్ఞానమే దేవుడు, జ్ఞానమే దేవుడు అని విజ్ఞానం పేరుతోటి మానవ సమాజాన్ని దేవుడికి దూరంగా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే హాలీవుడ్ లో గాడ్ ఈజ్ నాట్ డెడ్ అని మూవీస్ వరుసగా సీక్వెన్స్ వస్తా ఉంది. ప్రజలు ఎలా వెళ్తున్నారంటే దేవుడు లేడు, దేవుడు చనిపోయాడు, దేవుడు ఒక భ్రమ, దేవుడు ఒక కల్పన అన్నట్టుగా సమాజం వెళ్ళిపోతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యువత దేవుడు అంటే భయం లేకుండా, అధికార యంత్రాంగం దేవుని భయం లేకుండా తాము చేయాలనుకున్నది చేస్తూ, తాము సాధించాలనుకున్న సాధిస్తూ, ఒక్కొక్క అంచె ఒక్కొక్క అంచె అంతరిక్షంలోకి ప్రయోగాలు చేస్తూ, చంద్రుని మీద కాలు మోపుతూ, నక్షత్రాల మధ్య అన్వేషణ చేస్తూ, ఒకరికొకరు పోటీ పడుతూ, ఏ దేశం ఆ దేశం గొప్ప అనుకుంటూ, ఈ పరుగులో దేవుడే లేడు, దేవుడే లేడు, దేవుడే లేడు అన్నట్టుగా మానవ సమాజం పరిగెడతా ఉండగా యెహోవా ఎవడు, యెహోవా ఎవడు అని ఆ రోజు ఫరో ప్రశ్నించినట్టుగా హూ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ గాడ్, వై ఐ హావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్, ఎవరు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, నేనెందుకు దేవుడిని నమ్మాలి, నేనెందుకు మందిరానికి రావాలి, నేనెందుకు సాగిలపడాలి అని ప్రశ్నిస్తా ఉండగా దేవుడు ఆ రోజు ఐగుప్తుకు బుద్ధి చెప్పినట్లుగా, ఐగుప్తుల దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా ఈ రోజు యావత్ ప్రపంచానికి కరోనా వైరస్ తీసుకొచ్చి ఐఎమ్ ద లార్డ్, నేనే దేవుణ్ణి అని మానవుడు పెట్టుకున్న విగ్రహాలన్నింటినీ ఆయన పటాపంచులు చేస్తున్నాడు, మానవుడు పెట్టుకున్న దేవతలన్నింటినీ ఆయన బోర్ల తోస్తున్నాడు, మానవుడు పెట్టుకున్న ఆధునిక విగ్రహాలను ఒట్టివిగా మార్చాడు. మానవుడు ఎక్కడ పెట్టుకున్నాడు విగ్రహాలంటే ఈ అడ్వాన్స్డ్ ఐడల్స్ లేక ఈ ఆధునిక విగ్రహాలు ఏ రూపంలో ఉన్నాయంటే కంటి కనిపించే రూపంలో లేవు, విగ్రహం చాలా అడ్వాన్స్ అయిపోయి వేరే రూపంలో ఉన్నట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఈ మాట చేస్తాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే విగ్రహం ఎక్కడుంది, విగ్రహం దేవాలయంలో కాదు, విగ్రహం ఎక్కడుంది 3వ వచనం రాయబడింది. 3వ వచనం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం, నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. ఎక్కడున్నది విగ్రహం, ఎక్కడున్నది విగ్రహం, తమ మనసులో పెట్టుకున్నారు. 4వ వచనం కావునని వారికి సంగతి తెలియజేసేలాగా చెప్పుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని, హృదయములో విగ్రహం ఉంది, మనసులో విగ్రహం ఉంది. కాబట్టి ఆనాడు ఐగుప్తు మీదకి దేవుడు 10 దేవతలకి 10 తీర్పులు తీర్చినట్లుగా ఈ రోజు ఆధునిక దేవతలకి దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. ఆధునిక దేవతల్లో మొదటి దేవత గాడ్ ఆఫ్ వెల్త్, ధనమే దైవం. ఈ రోజు ప్రపంచం పెట్టుకున్న దేవుడు ఎవరంటే డబ్బు, డబ్బు. ఆల్రెడీ విగ్రహారాధనలో ఈ డబ్బుకి దేవతారూపం ఇచ్చారు. లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడు భారతదేశంలో ధనం కోరు పెట్టుకున్న దేవతలు. చైనాలో సాసెన్ ఎన్ అన్న దేవతను వారు ధనం కొరకు సేవిస్తా ఉన్నారు. రోమన్స్ ఫ్లూటో దేవుణ్ణి సేవిస్తా ఉన్నారు. నార్త్ వాళ్ళు ఓడిల్లి దేవతను సేవిస్తా ఉన్నారు. టిబెటియన్స్ అయితే 5 జాంబాల నెట్ లో చూస్తే వస్తాయి. ఈ దేవతలను వారు సేవిస్తా ఉన్నారు. ఈరోజు మానవుడు సాగిలపడింది, మానవుడు నమస్కరించింది, మానవుడు పూజిస్తుంది, మానవుడు సేవిస్తుంది ఏ దేవుణ్ణి అంటే గాడ్ ఆఫ్ వెల్త్, డబ్బు అనే దేవుణ్ణి మానవుడు సేవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కరోనా తీసుకొచ్చాడు. కరోనా అటాక్ డైరెక్ట్ గా దేని మీద ఉందంటే స్టాక్ మార్కెట్ పతనం, స్టాక్ మార్కెట్ అధోగతి పాలు, ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జీతాలు ఇవ్వలేక చేతులు ఎత్తేసే పరిస్థితి, డబ్బు విచ్చలవిడిగా ఉన్న మనుషులకి డబ్బు ఎందుకు పనికిరాందిగా చిట్టు కాగితల్లాగా, ఇంట్లో ఉన్నా సరే మార్కెట్ లో ఏమి కొనలేం, ఏమి తినలేం, ఏమి తెచ్చుకోలేం, ఎంత ఉంటే మాత్రం ఉపయోగం, ఎందుకు పనికిరాందిగా డబ్బు మారిపోయింది, ఎందుకు పనికిరాందిగా డబ్బు మారిపోయింది. ఉన్నదానితో తిని అడ్జస్ట్ అవ్వడం తప్ప నేను నాకు అడ్వాన్స్డ్ గా ఉన్నాను, నాకు ఈ టేస్ట్ నచ్చదు అన్నాను లేదు, నువ్వే వండుకోవాలి, నువ్వే తినాలి, ఇంట్లోంచి అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతామన్న పరిస్థితిని ఆయన తీసుకొచ్చాడు. కరోనా అటాక్ డైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థ మీద జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక కరోనాకు ముందు భారతదేశపు ఆర్థిక ప్రగతి వేరు, కరోనా తర్వాత భారతదేశపు ఆర్థిక ప్రగతి వేరుగా ఉంటుందన్నమాట మనం తరచూ వింటా ఉన్నాం. ఒక్క భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా పతనం అయిపోవడాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం దేవుడు మాట్లాడుతున్న మాట, విగ్రహారాధన ఆయన ధనాపేక్ష అన్నాడు. ధనమే విగ్రహారాధన, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అన్న మాట చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనానికి మనం వెళ్తే అక్కడ ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు, ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు, ఇద్దరు గాడ్స్ ఉన్నారు, ఒకరు దేవుడు రెండు సిరి, ఒకరు దేవుడు రెండు సిరి. మానవుడు దేవునితో సమానంగా ధనాన్ని పూజిస్తా ఉండగా దేవుడు అన్నాడు నువ్వు ఇద్దరికి దాసులుగా ఉండకూడదు, ఉండలేవు, ఒకే ఒక్క దేవుడు ఉండాలి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే డబ్బు దేవుడితో పోటీ పడుతుంది. మానవుడు డబ్బుని దేవుడితో సమానంగా తీసుకొచ్చాడు. ఒక తక్కిట్లో దేవుణ్ణి, ఒక తక్కిట్లో డబ్బుని వేసి డబ్బును సేవిస్తున్నాడు. దేవుడు అతనికి మందిరాలకు వెళ్లేదు, చర్చెస్కి వెళ్లేదు, భక్తి చేసే దేనికోసం అంటే ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు, లాభాల కొరకు, సంపాదన కొరకు. డబ్బు దేవుడితో సమానంగా చలామణి అవుతున్న ఈ కాలంలో ఆయన కరోనా తీసుకొచ్చాడు. ఆయన డైరెక్ట్ గా ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేసి నీ డబ్బు ఒత్తిదే, నీ డబ్బు వల్ల నీకేమి ప్రయోజనం లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ దేవత ప్రపంచం ఏర్పాటు చేసుకున్న 2వ దేవత గాడ్ ఆఫ్ స్పోర్ట్స్, ఆటలు అనే దేవతను ఈ రోజు ప్రపంచం సేవిస్తా ఉంది. మార్చి వచ్చిందంటే ఒక పక్క 10th క్లాస్ పిల్లలకు పరీక్షలు, మరొక పక్క గుండెల్లో దిగులు, అప్పుడే IPL ప్రారంభమవుతా ఉంది, అప్పుడే క్రికెట్ మ్యాచ్ ను మనం చూస్తాం. ఈ రోజు కరోనా వచ్చింది, IPL క్యాన్సిల్, జపాన్ 2020 ఒలింపిక్స్ కొరకు భారీ సన్నాహాలు జరుగుతా ఉన్నాయి, కరోనా వచ్చింది, శాశ్వతంగా జపాన్ ఒలింపిక్స్ క్యాన్సిల్ అయిపోయింది, 2021కి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఆటను జాతీయ క్రీడగా తీసుకున్నారు. భారతదేశం హాకీని, ఆస్ట్రేలియా క్రికెట్ ని, అమెరికా బేస్బాల్ ని, శ్రీలంక వాలీబాల్ ని, బంగ్లాదేశ్ కబడ్డీని, ఇట్లా ఒక్కొక్క దేశము ఒక్కొక్క ఆటను జాతీయ క్రీడగా పెట్టుకుని దాని వైపు ప్రజలందరిని తిప్పుతా ఉంటే మనం చూస్తాం స్టేడియం నిండా జనాలు కోలాహలం, కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు, కోట్ల రూపాయలు బెట్టింగ్ పేరుతో చేతులు మారుతా ఉన్నాయి, క్రికెటర్స్ ని దేవుళ్ళుగా సేవిస్తున్నారు. భారతీయులు నెట్లో మీరు చూద్దాం, ఎవరు నెట్లో చూస్తే ఇట్లా రాయబడుతుంది, క్రికెట్ ఈజ్ అవర్ రిలీజియన్, సచిన్ ఇస్ అవర్ గాడ్, మా మతం క్రికెట్, మా దేవుడు సచిన్. మనుషులను, క్రికెటర్లని, ఆటగాళ్లను దేవుళ్ళుగా సేవించటం, వారి పటాలకి పూలదండలు వేయటం, వారి పటాలకి పలాభిషేకం చేయటం, వారిని గుండెల్లో పూజించటం, వారి గుండెల్లో విగ్రహాలుగా ప్రతిష్ఠించుకోవటం, ఆటల మీద విపరీతమైన మోజు పెంచుకోవడాన్ని ఈరోజు సమాజంలో చూస్తా ఉన్నాం. దేవుడు కరోనాను తీసుకొచ్చాడు, జరగాల్సిన సౌత్ కొరియాలో జరగాల్సిన ఫుట్బాల్ లీగ్, అది క్యాన్సిల్ అయిపోయింది. రష్యాలో జరగాల్సిన ఫుట్బాల్ లీగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఆఫ్రికా నేషన్స్ ఛాంపియన్షిప్ క్యాన్సిల్ అయిపోయింది. Euro 2020 టోర్నమెంట్ క్యాన్సిల్ అయింది. ఏషియన్ వరల్డ్ కప్ క్యాన్సిల్ అయింది. ప్రపంచ దేశం ప్రతి సంవత్సరం జరిగించుకున్నట్టుగా ఈ సంవత్సరం భారీగా 2020లో చేద్దామని ఏర్పాటు చేసుకున్న ప్రతి ఆట క్యాన్సిల్ అయిపోయే మనుషులు ఆటల ముందు సాగిలి పడతా ఉండగా ఈరోజు టీవీలు బోసిపోతా ఉన్నాయి, స్టేడియంలు బోసిపోతా ఉన్నాయి. ఇక జరగబోతున్న ఆటల కోసం ప్రపంచం ఇవ్వాల్సి వస్తుందంటే ఖాళీ స్టేడియంస్ లో ఆటలాడదామా? ఎంత దౌర్భాగ్యం. మనుషులు చూసి కోలాహలం మధ్య పండగ వాతావరణంలో ఆటల పోటీలు పెట్టే ప్రపంచం ఈరోజు మనుషులు ఎవరు లేకుండా ఆటలాడడానికి ఏమైనా కుదురుద్దా, స్కోప్ ఉంటుందా, దాన్ని టీవీలో టెలికాస్ట్ చేద్దాం కదా అన్న ఆలోచనకు వచ్చారు. ఈరోజు ఆటలు అనే దేవతను మానవుడు సేవిస్తా ఉండగా దేవుడు ఆటలనే దేవతను డైరెక్ట్ గా కొడుతున్నట్టుగా మనం మన కళ్ళారా చూస్తా ఉన్నాం. గలతులకు రాసిన పత్రిక 5:19-21 మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. గలతులకు రాసిన పత్రిక 5:19 మనం చూస్తే శరీర కార్యాల కొరకు ఆయన మాట్లాడుతూ 21 అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు చివరి మాటలో ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అన్నమాట మనం చూస్తా ఉన్నాం. 3వ దేవత గాడ్ ఆఫ్ టూరిజం. మానవుడు పెట్టుకున్న 3వ దేవత విహారం అనే దేవత. అసలుకి ఈ టూరిజానికి బేస్ పాయింటే దేవుడి దగ్గరికి వెళ్ళటం. ఎక్కడో కొండ మీద ఉన్న దేవుడు, ఎక్కడో తెలిసిన దేవత, ఆ దేవతను చూడాలి, ఆ దేవుని చూడాలని చెప్పి ప్రతి సంవత్సరం మానకుండా తీర్థయాత్ర చేసే మానవుడు అది రాను ఎట్లా మారిపోయిందంటే తీర్థయాత్రలు కాస్త విహారయాత్రగా మారిపోయి హాలిడే ట్రిప్స్ మనం చూస్తున్నాం, హనీమూన్ ట్రిప్స్ మనం చూస్తున్నాం. ఈ టూరిజం కంపెనీలన్నీ కూడా ఆకర్షణీయమైన ప్యాకేజీలు పెట్టే యాత్రికులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా పండుగలు చేస్తాను. ఈ సీజన్ లో ఈ దేశంలో ఎలాంటి పండుగ చేస్తే, ఈ సీజన్ లో ఈ దేశంలో ఎలాంటి పండుగ చేస్తే ఎక్కువ మంది టూరిస్ట్ వస్తారు, ఎక్కువ వెనుకం ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పి వాటితో కేవలం మనుషుల్ని ఆకర్షించడానికి అర్థం చేస్తున్నాం, పండుగలు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి పిల్లరా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మానవుడు పెట్టుకున్న ఈ టూరిజం అన్నదానికి కొట్టాడు. ఈ రోజు మనం చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా పిలువబడుతున్న ప్రతి స్పాట్ కూడా ఏగలు అనుకుంటా ఉన్నారు. మొత్తం అన్ని బ్యాన్, ఎవరు అందరూ రండి 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 అని చెప్పి చేతులు పెట్టి నమస్కారం పెట్టి వీసాలు ఇచ్చి ఆకర్షించే దేశాలు మా దేశంలోకి రావడానికి వీలు లేదు, ఫ్లైట్లు రావడానికి వీలు లేదు, మా దేశానికి మీకు సంబంధం లేదు, టూరిస్ట్ స్పాట్లన్నీ క్లోజ్ చేసేసారు. ఎంత ఎంత దేవుడు తన ఉనికిని చాటుతా ఉన్నాడో, ఆయన ఒక్కడే సజీవుడు, ఆయన చూస్తూ ఉన్నవాడు, ఆయన మాట్లాడే దేవుడని ప్రపంచానికి తెలియడం కొరకు ఈరోజు టూరిస్ట్ స్పాట్లన్నింటినీ బ్యాన్ చేశారు, అన్ని క్లోజ్ చేశారు. అన్ని డొమెస్టిక్ ఫ్లైట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అన్ని క్లోజ్, అన్ని టూరిస్ట్ కంపెనీలు క్లోజ్ అయిపోయాయి. మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను 1వ యోహాను పత్రిక 2:15 నుంచి మనం చూడడానికి ప్రయత్నం చేస్తే అక్కడ రాయబడుతున్న మాట లోకాశల కొరకు మాట్లాడుతున్నాడు, లోకాన్ని ప్రేమించడం కోసం మాట్లాడుతున్నాడు. 16వచనం అంటాడు, లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ, నేత్రాశ చూడాలి చూడాలి, సంతోషం, ఏం పని పాటలేదు, ప్యాకేజ్ బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, 2 రోజులు సెలవు పెట్టుకోడు, జాలీ ట్రిప్, హాలిడే ట్రిప్, ఫ్యామిలీ ట్రిప్, వెకేషన్ ట్రిప్, ఏదో ఒక ట్రిప్, మాట్లాడితే సింగపూర్ వెళ్ళటం, మాట్లాడితే మలేషియా వెళ్ళటం, మాట్లాడితే శ్రీలంక వెళ్ళటం, ఎందుకు వెళ్ళామంటే జస్ట్ ఫర్ ఫన్ సరదాగా విహారయాత్రలు, వినోద యాత్రల్లో మానవుడు దేన్నైతే తన హృదయంలో పెట్టుకున్నాడో, దేనిలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడో అది కేవలం ఒత్తిడి, అందులో ఏమి లేదు, అందులో ఏమి లేదు, అది కేవలం ఒత్తిడి అని ఆయన నిరూపిస్తా ఉన్నాడు, ఆయన దాన్ని కొడుతున్నాడని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనం చూడడానికి ప్రయత్నం చేస్తే ప్రిల్లరా మూడు విషయాలు మనం చూసాం. గాడ్ ఆఫ్ వెల్త్, ధనం అనే దేవుడు దేవుడు కొట్టాడు. గాడ్ ఆఫ్ స్పోర్ట్స్, ఆటలనే దేవతను దేవుడు కొడుతున్నాడు. గాడ్ ఆఫ్ టూరిజం, విహారం అనే దేవతను దేవుడు కొడుతున్నాడు. నాలుగవది గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వినోదమనే దేవత. గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, వినోదమనే దేవతను దేవుడు కొడతా ఉన్నాడు. ఎంత మనం చూస్తాం పేపర్లో ప్రతిరోజు న్యూస్ పేపర్ వస్తుంది, ప్రతి న్యూస్ పేపర్ లో స్పెషల్ కాలం కేవలం దేనికోసమంటే సినిమాలు. టాలీవుడ్ లో మూవీస్ ఏంటి, హాలీవుడ్ లో మూవీస్ ఏంటి, బాలీవుడ్ లో మూవీస్ ఏంటి, హీరో ఎన్నుకున్న ఎఫ్ఐఆర్లు ఏంటి, హీరో చెప్తున్న చాటింగ్ ఏంటి, పనికి ఉన్నాలే చెత్తంత ఎందుకు రాస్తున్నారంటే జననాడి మనుషులు ఇష్టపడుతున్నారు, మనుషులు దానికోసం సమయం కేటాయిస్తున్నారు, అలాగైతేనే చదువుతారు. పిల్లరా ఎంత భారీగా ఈ పరిస్థితి మారిపోయిందంటే ప్రతి నెల 34 సినిమాలు రిలీజ్ అవ్వటం, ప్రతి సినిమా కొరకు టీవీలో భారీగా అడ్వర్టైజ్మెంట్లు, ప్రతి సినిమా కూడా ఫస్ట్ షోలోనే చూడాలని చెప్పి పరిగెట్టే జనం, దాని మీద భారీ ప్రచారం, 3D 4D 5D ఎట్లా వెళ్ళిపోతా ఉంది. నటీనటులే దేవుళ్ళు, నటీనటులే దేవతలు, వారికి పటాలు, వారి మార్కెట్లు, వాళ్ళ ఫోటోలు అంతా మనం చూస్తున్నాం, వారికి పాలాభిషేకం చూస్తున్నాం. తమిళనాడులో అయితే కుషిగా ఒక దేవాలయమే కట్టించారు. ఈ రోజు రజనీకాంత్ అంటే చెవులు కోసుకునే జనం ఉన్నారు, వారు రాజకీయాల్లోకి వచ్చారు, వారు అనేక మంది మీద ప్రభావం చూపిస్తున్నారు. వారు దంతపు తాగితే జనం దంతపు తాగాలి, వాడు బట్టలు వేసుకుంటే దానికి ఒక క్రేజ్, వాళ్ళ అంబాసిడర్లు గా మారిపోయారు, వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు గా మారిపోయారు. ఈ పరిస్థితి అంతా చూస్తున్నాం. దేవుడు సినీ వ్యవస్థను కొట్టాడు, సినిమా థియేటర్ క్లోజ్ అయిపోయే, ప్రొడ్యూసర్లకు పని లేదు, డైరెక్టర్లకు పని లేదు, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి అయ్యా కళాకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి, కళాకారులకు మీరేమైనా చేయగలరని చెప్పి అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డం మనం చూస్తున్నాం. పిల్లరా పిల్లరా దేవుడు మనుషుడు ఏర్పాటు చేసుకున్న వినోదం అనే దేవతను కొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. షాపింగ్ మాల్స్ క్లోజ్ అయిపోయాయి, పబ్బులు క్లోజ్ అయిపోయాయి, క్లబ్లు క్లోజ్ అయిపోయాయి, కొత్త బిల్డింగ్లు కట్టుకోవాలి, కొత్త కార్లు కొనుక్కోవాలి, కొత్త ఫ్యాషన్స్ లో పరిగెత్తాలని చెప్పి వినోది వెనకాల పరిగెడతా ఉండగా వినోదం అన్నది లేకుండా దేవుడు చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో చరిత్రలో ప్రారంభం నుంచి కూడా మానవుడు వినోదం కొరకు తాకులాడుతున్నట్లుగా చూస్తాం. దేవుడు వినోదాన్ని ఎట్లా చూస్తున్నాడు, మానవుడు వినోదాన్ని ఎట్లా చూస్తున్నాడు, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా మనం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ సన్నివేశాన్ని చూస్తాం. రాజైన బెల్షస్సర్, రాజైన బెల్షస్సర్ ఆ రాత్రి ఏం చేస్తున్నాడు చూద్దాం. మొదటి వచనంలో 1000 మంది ఉపపత్నులతోటి, 1000 మంది అధిపతులతోటి అతడు గొప్ప విందు ఏర్పాటు చేసినట్టుగా, ద్రాక్షారసం తాగుతున్నట్లుగా, సంగీత వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య తాగుతూ తింటూ సంతోషిస్తున్నట్లుగా క్లబ్ అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం. అంతగా ఆగిపోయిన వారు కాదు, కానీ ఆ తాగడానికి పాత్రలుగా దేవుని మందిరంలో ఉపకరణాలు తెప్పించుకుని వాటితో తాగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే తాగుచుండగా దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన చేయొచ్చింది నిన్నే టెక్కను పార్చిన మాట, రాజా నీ చాప్టర్ క్లోజ్, రాజా నీ చాప్టర్ క్లోజ్, నీకు పులిస్టా పెడుతున్నాను, నీకు మరీ కొవ్వు ఎక్కువైంది, నీకు తల తిరుగుడు ఎక్కువైందని చెప్పి దేవుడు ఆ రోజు ఎలాగైతే ఆ రాజుకి శాసనం రాశాడో, ఈ రోజు లోకం వినోదాలు ఎంత విచ్చలవిడితనం అంటే ఎంతగా పరిగెడతా ఉన్నారంటే దేవుని భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, డబ్బు ఎక్కువైపోయింది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లక్షల జీతాలు, ఒకే ఒక్క పని వీకెండ్ పార్టీలకు వెళ్ళిపోవడం, పబ్బులు క్లబ్బులు సినిమాలు షికార్లు, వినోదం ఎంటర్టైన్మెంట్ లో మునిగిపోతా ఉండగా దేవుడు వినోదాన్ని కొట్టినట్లుగా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. లోకాసువార్త 17వ అధ్యాయంలో దేవుడు ఆ రోజు వినోదంలో మునిగిపోయిన లోకానికి ఏం చేశాడో ఇది దేవుడు ఎంతగా బాధిస్తున్న పాపమో లేఖనాల్లో మనం చూడగలిగితే లోకాసువార్త 17వ అధ్యాయము 27వ వచనంలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లు గీయబడచ్చు. ఏ పని లేకపోతే మ్యారేజ్ పార్టీలు, ఏ పని లేకపోతే మ్యారేజ్ రిసెప్షన్, ఫ్రెండ్ మ్యారేజ్, ఫ్రెండ్ ఫ్రెండ్ మ్యారేజ్, ఫ్రెండ్ 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 మ్యారేజ్, ఏదో ఒక వంగ పోవడానికి, తాగడానికి, తినడానికి, తిరగడానికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. 28వ వచనంలో లోతు దినాల్లో జరిగినట్లుగా జరుగును, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు. స్టాక్ మార్కెట్లు, షేర్లు కొనటం, షేర్లు అమ్మటం, షేర్లు కొనటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎక్కడ కొనటం అక్కడ అమ్మటం, ఎంత కొనటం, లాభాలు, లాభాల బాట పరిగెట్టడం, పరిగెట్టడం, పరిగెట్టడం. స్టాక్ మార్కెట్ ఏమైంది? పతనమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైంది? దివాలా తీసింది. ఆయన చూస్తున్నాడు, ఆయన ఉన్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ముట్టే దేవుడు, ఆయన తప్ప, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని లోకానికి ఆయన చెప్పాలనుకుంటున్నాడు, లోకానికి ఆయన చెప్పాలనుకుంటున్నాడు. 5వ దేవత గాడ్ ఆఫ్ ఫుడ్, ఆహారం అనే దేవత. 5వ దేవత ఆహారం అనే దేవత. విపరీతంగా మాంసం తీసుకోవడం, విపరీతంగా నాన్ వెజ్ తీసుకోవడం. అంత టీవీల్లో ప్రోగ్రామ్ చూడండి, అన్ని వంట వార్పులే, వంట వార్పులే, రకరకాల ఐటమ్స్ ఎట్లా ట్రై చేయాలి, ఎట్లా తినాలి, అసలు తిన్నా టేస్ట్ మళ్ళా తినకుండా ఎన్ని రకాల టేస్ట్లు చేసుకోవచ్చు, ఎన్ని రకాల తిండి తినొచ్చు. ఫాస్ట్ ఫుడ్స్ కల్చర్ పెరిగిపోయింది, స్ట్రీట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోయింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఇస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం పిజ్జా బర్గర్లు, అంత మాత్రమే కాదు ఇంటర్నేషనల్ కంపెనీలు ప్రతి దేశంలో బ్రాంచ్లు స్టార్ట్ చేసేసే, ఎక్కడో కేఎఫ్సి, ఎక్కడో కేఎఫ్సి, అన్ని దేశాలకు వెళ్ళిపోతా ఉంది. రకరకాల ఒకటే ఫుడ్ రకరకాల టేస్ట్లు తినడానికి అలవాటు పడిపోతా ఉన్నారు. రెస్టారెంట్లు వచ్చే, హోటల్స్ వచ్చే, రెస్టారెంట్ అన్ని బంద్, రెస్టారెంట్లు అన్ని బంద్, హోటల్స్ అన్ని బంద్. ఆదివారం పూర్తిగా మాంసం తినడం, ఆదివారం పూర్తిగా మార్కెట్ ఖాళీ ఉండడం కాదు, ఆదివారం బ్యాన్ చేసేస్తారు. ఆదివారం మాంసం వండడం, మాంసం అమ్మడానికి వీల్లేదు, అమ్మితే కేసు. ఎంత ఎంతగా పరిస్థితులు మారిపోయాయో మనం కల్లారా చూస్తున్నాం. తినుచు, త్రాగుచు, తినుచు, త్రాగుచు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే అమెరికాలో కార్లలో రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారు. దేనికి? ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకుని వెళ్ళడానికి, ప్రభుత్వం ఇచ్చే భోజనం తీసుకుని వెళ్ళడానికి. విపరీతంగా తాగుడు అలవాటు అయిపోయిన వాళ్ళకి, ఎంతగా ఎంతగా తినడానికి తాగడానికి మనిషి దాసం అయిపోయిందంటే, లాక్డౌన్ ఎత్తడానికి ముందే వైన్ షాపులు ఇచ్చారు. మొత్తం క్యూలు, భారీ క్యూలు. ఎందుకు? అలవాటు అయిపోయిన జీవితాలు, తాగుడే తాగుడు, తాగుడే తాగుడు. ప్రభుత్వం నడవాలంటే మందు గోవుల యొక్క సహాయం ఉండాలి. మందు గోవులు సహాయం లేకపోతే ప్రభుత్వానికి ఇంధనం దొరకదు, ప్రభుత్వం నడవడానికి కావాల్సిన ఇంధనం దొరకదు. ఇన్ని కోట్లు మద్యం అమ్మకాలు, ఇన్ని కోట్లు మద్యం అమ్మకాలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేన్ని సేవిస్తున్నారు, దేనికి సాగిలు కొడుతున్నారు, దేన్ని పూజిస్తున్నారు, దేన్ని లోకంగా, దేన్ని సర్వంగా మార్చుకుని బతుకుతున్నారంటే తిండి, తిండి, తిండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం, లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు ధనవంతుడు, అంటున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, విస్తారమైన అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది. ఎందుకురా ఎంత సంపాదించో, ఎందుకు ఎంత దాచిపెట్టుకుంటున్నామంటే ఒకటే ఆశ, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందని అనుకున్నాను. అయితే దేవుడు వెర్రోడా, 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 అరే ఫూల్ అంటున్నాడు ఆయన. ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నారు, నీవు సిద్ధపరిచింది ఎవని దగ్గర, ఎవని దగ్గర? తిండి, 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 తిండి అని పరిగెడుతున్నా కదా, అన్ని జబ్బులకు కారణం తిండిగా మార్చేశాడు ఆయన. భయంకరమైన జబ్బులు తీసుకొచ్చాడు ఆయన, భయంకరమైన వ్యాధుల చేత కొడుతున్నాడు ఆయన, భయంకరమైన రోగాలు లోకం మీద ప్రబలిపోతా ఉన్నాయి. చైనా వాడు తినందంటే లేదట, అన్ని తింటాడు, అన్ని తింటాడు. భయంకర రోగాలు లోకం మీదకి వస్తున్నాయి, దేవుడు తిండి మీద కొడుతున్నాడు. ఈరోజు అన్ని అన్ని ఫుడ్ కల్తీ అయిపోయింది, ప్రతి భోజన పదార్థం కల్తీ అయిపోయింది. చేపలకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, కోళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, మందులు పెంచుతున్నారు. భయంకర రోగాలు రావడానికి ఫుడ్డే కారణం ఉంది. ఏ ఫుడ్ని అయితే సేవిస్తున్నాడో ఏ ఆహారం కొరకు అయితే మనిషి బ్రతుకుతా ఉన్నాడో ఆ ఆహారం విషంగా మారిపోతుందని మనం కళ్ళారు చూస్తున్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో అన్ని రెస్టారెంట్లు, టిఫిన్ హోటల్, కాకా హోటల్ సహితం అవి క్లోజ్ అయిపోయినట్టుగా మనం కళ్ళారా చూసామని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు లోకాన్ని ఎట్లా చూస్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం నేర్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకున్నాం. ఆరో దేవత గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆరో దేవత విద్యా దేవత, చదువుల దేవత, సరస్వతి దేవతగా మనం ఎట్లాగైతే సేవిస్తున్నామో విద్యా దేవత, మానవుడి ముందున్న పెద్ద దేవత ఎవరంటే విద్య. లక్షలు ఖర్చు పెట్టి మూడో సంవత్సరంలోనే పిల్లలను స్కూల్లో వెళ్తాడు. ఎట్లాగైపోయిందంటే ఆదివారమే పోటీ పరీక్షలు, ఆదివారం కావాలని పోటీ పరీక్షలు, ఆదివారం పోటీ పరీక్షలు పెడితే మనమేం తక్కువ తిన్నామా? నువ్వు బయట చదవకపోయినా పర్లా, నువ్వు ప్రార్థనకి రాకపోయినా పర్వాలా, టెన్త్ క్లాస్ పరీక్షలు వస్తున్నాయి కాబట్టి నువ్వు సండే స్కూల్కి వెళ్లాల్సిన పనులా? ఉదయం అంతా స్కూలు, సాయంకాలం ట్యూషన్, తర్వాత స్పెషల్ ట్యూషన్, ఉదయాన్ని ట్యూషన్, ఆడికి రోజుకి 24 గంటలు చూస్తా. ఒకటే తోముడు, ర్యాంకులు, ఫస్ట్ ర్యాంక్, టాప్ ర్యాంకులు, స్టేట్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, ఖాళీలు లేవు, స్కూల్ ఖాళీలు లేవు, ఫీజులు భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా సరే మనం వాటి కొరకే తాపత్రయపడతా ఉండగా దేవుడు ఈ ఎడ్యుకేషన్ అనే దేవతను కొట్టాడు. అన్ని స్కూల్స్ బంద్, అన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోయాయి, ప్రైవేట్ స్కూల్స్ దివాలా తీసే పరిస్థితి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, మనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన పిల్లలకి నేర్పిస్తున్న చదువు వల్ల మన పిల్లలకి ఏం వస్తుందో ఆయన మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ అధ్యాయం 20వ వచనంలో ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా. ఏం నేర్పుతున్నాం పిల్లలకి? సండే స్కూల్ అవసరంలా, బైబిల్ చదవడం అవసరంలా, ప్రార్థన అవసరంలా, ఏ ఎగ్జామ్స్ ని చదువుకోవాలి, ఎగ్జామ్స్ ని చదువుకుంటే గిఫ్ట్ ఇస్తాను, ఎగ్జామ్స్ ని చదువుకుని మంచి మార్క్స్ వస్తే నువ్వేం అడిగితే అది ఇస్తానని చెప్పి ఇంతగా ఎంకరేజ్ చేసి మనం పిల్లలకి ఏం నేర్పుతున్నామంటే వెర్రి దేవుడు లేడు అనే జనరేషన్ తయారు చేస్తున్నాం. దేవుడు అంటే ఎరగని జనరేషన్ తయారు చేస్తున్నాం. దేవుని భయభక్తుల్లో పెంచమని, ఆయన కొరకు పెంచమని, ఆయన తన పిల్లల్ని మన చేతిలో పెడితే ఆయన ఇచ్చిన అమూల్యమైన బహుమానాలు ఆయనకి దక్కకుండా, ఆయన వైపు తిరగకుండా, ఆయనకి చెందకుండా మనం మైండ్ లో దాని ఏమంటారు, బ్రెయిన్ వాష్, దేవుడేళ్ళడు అన్నట్టుగా డార్విన్ సిద్ధాంతాలు బోధించి బైబిల్ కు వ్యతిరేకమైన సిద్ధాంతాలు బోధించి దేవుడు లేడు అని డైరెక్ట్ గా డబ్బిచ్చి మళ్ళా మన పిల్లలకి పిచ్చెక్కిస్తున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆయన అంటున్నాడు, ఎవడును తను తాను మోసపరుచుకునకూడదు, నీళ్ళు ఎవడైనా ఈ లోకం ముందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని ఎదునట్లుగా వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. దేవుడు లేని చదువు పిచ్చి, దేవుడు లేని చదువు ఒక వెర్రి. దేవుడు తెలియకుండా, దేవుడంటే భయం లేకుండా, దేవుడి వైపు తిరగకుండా మనం పిల్లలకు ఏదైతే నేర్పుతా ఉన్నామో అది మన పిల్లల పాలిట శాపమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో మన పిల్లల్ని ఎంత బాధ పెడుతున్నామో, మన పిల్లల జీవితాలు ఎంతగా చిగిలేస్తున్నామో, వాళ్ళు ఎంతగా పాడైపోతున్నారో దానికి కారణం ఎవరంటే గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 12వ అధ్యాయం ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చివరి మాట, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. మరి విడిగిపోయేలాగా భారీ పుస్తకాలు మోపిస్తున్నాం. వాడు బైబిల్ మోయడానికి మాత్రం సిగ్గు, బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి మాత్రం మనకి ఆ మాట చెప్పడానికి మాత్రం నోరు రాదు. కానీ పుస్తకాల్లో మాత్రం వాడి పెన్సిలు మర్చిపోకూడదు, ఎర్ర ఎదురు మర్చిపోకూడదు, పెన్ను మర్చిపోకూడదు, వాటర్ బాటిల్ మర్చిపోకూడదు, టిఫిన్ బాక్స్ మర్చిపోకూడదు, ఏమి మర్చిపోకూడదు. రోజు ఎంత చక్కగా తయారు చేస్తాం పుస్తకం లాగా, దేనికి? దేనికి? ఆ దేవతను పూజించడానికి, ఆ దేవతను సేవించడానికి. దేవుడు కరోనాను తీసుకొచ్చాడు, విద్యా సంస్థలన్నీ బంద్, విద్యా సంస్థలన్నీ బంద్, ట్యూషన్ పాయింట్లు అన్ని బంద్, స్పెషల్ ట్యూషన్స్ అన్ని బంద్, ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లో కూర్చోడమే, బయటకు వెళ్లే పని లేదు, బయటకు వెళ్లే పని లేదు. ఏడవ దేవత మానవుడు సేవిస్తా ఉన్న ఏడవ దేవత గాడ్ ఆఫ్ వర్క్. గాడ్ ఆఫ్ వర్క్ ఉద్యోగమే దేవత, బిజినెస్సే దేవత, బిజినెస్సే దేవతగా, ఉద్యోగమే దేవతగా మారిపోవడాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడితే ఖాళీ లేదు, బిజీ. ఏం చేస్తున్నారంటే ఆయన ఎంప్లాయీ అండి, ఆయన ఆఫీసర్ అండి, ఆయనకి చాలా పని ఉంటుందండి. ఎంప్లాయీస్ అందరికి ఖాళీ పెట్టాడు ఆయన. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి, ఇంట్లోనే కూర్చొని పని చేసుకోండి. ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అన్ని బూస్టింగ్ అయిపోతున్నాయి మిగతా దేశాల్లో. 8 గంటలు వచ్చి ఆ డ్యూటీ, ఆ డ్యూటీ తర్వాత ఓటీ. ఆదివారం కూడా ఉద్యోగాలు చేసేది సిద్ధమే. పోలీసు ఉద్యోగం ఆదివారం కూడా ఖాళీ లేదు, ఏ టైం ఖాళీ లేదు, మందిరానికి వెళ్ళి పనిచేసే టైం లేదు. అంతా ఉద్యోగం ఎలా మారిపోయిందంటే పెద్ద విగ్రహం, పెద్ద విగ్రహం ఎవరంటే ఉద్యోగమే, ఉద్యోగమే పనే దైవం. మంచి పేరు పెట్టారు, వర్క్ ఇస్ గాడ్, పనే దైవం. ఇంకా వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఉదయాన్నే లేవడం, దాని ముందు దండం పెట్టడం, అగరబత్తులు వెలిగించడము, అమ్మా లక్ష్మీదేవి నువ్వే, నువ్వే లాభాలు ఇవ్వాలి, వేరే పని లేదు, కొనటం అమ్మటం లాభాలు పెట్టుబడి, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన, ఇదే ఆలోచన చక్రంలో తిరుగుతా ఉండగా దేవుడు కరోనా తీసుకొచ్చాడు. అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ బంద్, అన్ని బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ బంద్ అయిపోవడాన్ని మనం కల్లారా చూస్తున్నాం. కస్టమర్లే దేవుడు, కస్టమర్లే దేవుళ్ళు అన్న మాట మనం వింటా ఉన్నాం. యాకోబు పత్రిక 4:13-14 ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోతే, అమెరికా వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిపోతే గొప్ప అచీవ్మెంట్ చేసినట్టు, గొప్ప పర్వతం ఎక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతగా ఇంతగా ఫారెన్ వెళ్ళిన వాడిని, ఫారెన్ తిరిగి వచ్చిన వాడిని అందరం ఎక్కించి, భుజాలు ఎక్కించుకొని గొప్ప చేసే సమాజం. ఈరోజు ఎవడైనా ఫారెన్ వెళ్ళొచ్చారంటే వీడు పెద్ద రోగ్రస్తుడు, వీడు జబ్బు తీసుకొచ్చిన వాడు. ఆ మెంట రోగులు, ఆ కుష్టి రోగులాగా వాడొస్తే రావడం రావడమే ఎయిర్పోర్ట్ లో పట్టుకోవాలి, అక్కడి నుంచి అక్కడ క్వారంటైన్ హోమ్ తీసుకెళ్లిపోవాలి, టెస్టులు చేసిన టెస్టులు నెగిటివ్ వచ్చిన 14 రోజుల పాటు వాడు బంద్, అక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఏమైపోయింది? అమెరికా వెళ్ళాడు, ఎందుకు అమెరికా వచ్చావరా బాబు? ఖత్తర్ వెళ్ళాడు, నేనెందుకు ఖత్తర్ వెళ్ళినారా బాబు? మా దేశం వెళ్ళిపోతే చాలు, అక్కడ ఉంటే బ్రతుకుంటే బలిసాకైనా తిని బతుకుద్దాం. యాకోబు పత్రిక 4:13-14 ప్రభు మాట్లాడుతున్నారు, నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వరలారా, వేరే పని లేదు, ఒకే ఒక పని, డబ్బు డబ్బు డబ్బు, పౌండ్ డాలర్, పౌండ్ డాలర్. ఏ దేశమైనా పర్లా, ఎక్కడికైనా పర్లా, ఎంతైనా పర్లా, ఏ విదేశినా పర్లేదు, ఎంత పెట్టుబడి అయినా పర్లా, వెళ్ళాలి వెళ్ళాలి, సంపాదించాలి సంపాదించాలి. వలస కార్మికుల కోసం జీతం, పొట్ట చేత పెట్టుకుని వెళ్ళేవారు కాలు నడకని ఏం చేయక నెత్తి మీద చేతులు వేసుకుని తిరిగి వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఫారినర్స్ ను మనం చూస్తాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం, దొంగల్లాగా దొంగల్లాగా మళ్ళా తిరిగి వస్తున్నారు. దిక్కు 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 అనుకుంటే ఎట్లా బతకాలి అర్థం కాక అయోమయంగా ఉన్నారు. కరోనా ఇంకా కంట్రోల్ కాల, కరోనా కంట్రోల్ చేయగలిగితే కరోనాతో అయిపోయింది కాదు. దాని తర్వాత ఇంక ముందుంది ముసళ్ళ పండుగ, బైబిల్ చెప్తా ఉంది ఇది ప్రారంభం మాత్రమే, ఇది కేవలం సినిమాకి ప్రోమో మాత్రమే. ప్రోమో చూసి భయపడిపోతే ఎట్లా? అసలైన సినిమా ముందుంది, అసలైన సినిమా ముందుంది. ఆయన రాయించాడు, చావడానికి బండల్లో సందుల్లో నువ్వు దూరిన చావు రాదు. ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుందో, ఆయన కృపను ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేసి, ఆయన అంటే లెక్క లేకుండా, ఆయన ఎన్ని మేలు చేసినా సరే దేవుడు అంటే భయం లేకుండా విచ్చలవిడిగా ఉంటే ఐగుప్తులో తెగులు తీసుకొచ్చిన దేవుడే ఈరోజు దేవుడే అన్నాడు. ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు. పైన ఆకాశం ఉందైనను, కింద భూమి ఎందైనను, భూమి కింద నేల ఎందైనను, దేని స్వరూపాన్ని నువ్వు విగ్రహంగా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు, నేను యెహోవాను, నేను రోషం కలిగిన దేవుణ్ణి, ఐఎమ్ జెలస్ గాడ్, ఐఎమ్ జెలస్ గాడ్, నా మహిమను దేనికిచ్చినా నేను కొడత, నేల గోర్లతో వస్తా, జాగ్రత్త, నాకు రావలసిందే, నన్నే సేవించాలి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయనకు అధికారం ఉంది, అది ఆయన మనసుని మీకు జ్ఞాపకం చేస్తున్నా. నేడైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించం రెండని చెప్పుకుని వర్లారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏర్పాటుది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు 15 అండర్లైన్ చేసుకోండి. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికుంటే ఇది చేతము అని చెప్పుకోవాలి. ఎలాగట ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, బ్రతకాలి, ఖరీది దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. ప్రభు చిత్తం ఎందుకేముందో, దేవుడి చిత్తాన్ని చేయడానికి దేవుడి కృపం మీద ఆధారపడి బ్రతుకుంటే చేద్దాం, దేవుడు బ్రతికిస్తే చేద్దాం. ముందుగా దేవుడి దగ్గరికి వద్దాం, తర్వాత ఉద్యోగానికి వెళ్దాం, ముందు దేవుడి దగ్గరికి వద్దాం, తర్వాత వ్యాపారం దగ్గరికి వెళ్దాం. ముందు దేవుడు, తర్వాతే పని కాదు, ముందు పని తర్వాతే దేవుడు అయిపోయింది. ఆర్డర్ అంతా తారుమారు అయిపోయింది. ఆయన కుట్టాడు, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా ఆయన క్లోజ్ చేశాడు. ఉద్యోగస్తులకి జీతాలు కట్ట, సగం జీతమే. కాబట్టి 8వ దేవత, సమయం అయిపోయింది, త్వరగా చెప్తున్నాను. 8వ దేవత గాడ్ ఆఫ్ నాలెడ్జ్, మానవుడు ఏర్పాటు చేసుకున్న 8వ దేవత గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం అనే దేవత. సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్స్, డాక్టర్స్, వీళ్ళు మనం నమ్ముకున్నాం, వీళ్ళ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దీని కొరకు సైన్స్ ఉంటే చాలు, దేనికైనా సొల్యూషన్, ఏ రోగం వచ్చినా పర్లేదు, నిమిషాల్లో వ్యాక్సిన్ వస్తుంది, ఏ వచ్చినా పర్లేదు, మందులు ఉన్నాయి, ఏ వచ్చినా పర్లేదు, కాపాడతారు, ప్రాణాలు నిలబెడతారు, ఎన్నో చెప్పుకుంటా వచ్చాం. ఈరోజు రాకెట్ ని అంతరిక్షంలో ప్రవేశపెడుతూ మానవ జ్ఞానం, మానవ మేధస్సు ఎంత ఎక్కువో, ఎంత గొప్పదో ఇంత మాట్లాడుతూ ఉన్నాం. మన సైన్స్ అంతా కలిపి, మన టెక్నాలజీ అంతా కలిపి దేనికి తనకొద్దో చెప్పనా? గొప్ప వర్షం వచ్చినా, గొప్ప తుఫాను వచ్చినా, తుఫాను ఆగపడానికి సైన్స్ కాదు. ఎన్ని సెంటీమీటర్ వర్షం కురిసింది, ఏ జిల్లాలో ఎంత కురిసింది, ఏ రాష్ట్రంలో ఎంత కురిసింది, రేపు ఎంత కురవ పోతుంది, ముందుగా మనం ఏం చేయాలి, అంతవరకే. భూకంపం వచ్చింది, ఎన్ని హెక్టర్ల, ఎంత స్కేలు భూకంపం వచ్చింది కొలుసుకోవడమే. టెంపరేచర్ పెరిగిపోయింది, ఎన్ని డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోయింది చెప్పుకోవడమే. చెప్పుకోవడం తప్ప ఏమి చేయడానికి చేతకాని శాస్త్రం, ఏమి చేతకాని జ్ఞానం. ఎంతమంది కరోనా పేషెంట్లు అట్రాక్ అయ్యారు, ఎంతమందికి కరోనా అటాక్ అయ్యింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారో లెక్కలు చెప్పడమే. దానికే మన సైన్స్, దానికే మన జ్ఞానం. పిల్లరా, ఆయన జ్ఞానం వ్యర్థమని మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తల్లో ఏమి లేదు, డాక్టర్స్ లో ఏమి లేదు, కేవలం ప్రభు కృపను బట్టి మాత్రమే ఇవన్నీ కనిపెడతా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయి ముందుకు వెళ్తే మన జ్ఞానం ఒట్టిది మట్టిది అని ఆయన ప్రూవ్ చేస్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 3:13 ఈ జ్ఞానాన్ని దెయ్యాల జ్ఞానం అంటున్నాడు ఆయన. మానవ జ్ఞానాన్ని దెయ్యాల జ్ఞానం అంటున్నాడు. యాకోబు పత్రిక 3:13 మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడి జ్ఞానముతో కూడిన శాశ్వతము గలవాడే తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలు కనపరచాలి. జ్ఞానం క్రియల్లో ఉండాలి అని మాట్లాడుతూ డైరెక్ట్ పాయింట్ 15వచనంలో ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దయ్యాల జ్ఞానం, దయ్యముల జ్ఞానం వంటిది అన్నమాట ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి జ్ఞానాన్ని దేవుడిగా మార్చేశాం, జ్ఞానాన్ని సేవిస్తున్నాం, జ్ఞానాన్ని పూజిస్తున్నాం, జ్ఞానం కొరకు పరిగెడతా ఉండగా దేవుడు మానవ జ్ఞానం ఒట్టిది, మానవ జ్ఞానం ఏమి చేయలేదు, మానవులు నమ్ముకున్న శాస్త్రవేత్తలు ఏమి చేయలేరు, మానవులు నమ్ముకున్న పరికరాలు ఏమి చేయలేవు, మానవుడు అభివృద్ధి పదవులు అనేక రంగాల్లో పైకి వచ్చామని చెప్పుకున్న ఏ రంగము కూడా ఏమి చేయలేదని ఆయన ప్రూవ్ చేయడానికి జ్ఞానం అనే దేవతను కొట్టాడు. జ్ఞానం అనే దేవతను కొట్టాడు. 9వ దేవత గాడ్ ఆఫ్ హెల్త్, గాడ్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యమనే దేవత. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత తాపత్రయమో, ఎంత పరిగెడుతున్నామో, ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకుంటున్నామో, ఒంట్లో నలతగా ఉంటే ఎంత భయపడిపోతున్నామో. అందం కొరకు పరితాపం, మంచి డైట్ తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలి, మాంసాహారం తీసుకోవాలి. 3 పూటలు 1 పూట కింద మానేసిన ఎంత దిగులో, ఎంత బెంగో. కరోనా అటాక్ డైరెక్ట్ గా హెల్త్ మీదే, ఆరోగ్యం మీదే, ఆరోగ్యం మీదే. ఇష్టానుసారంగా ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఈ రోజు పరిస్థితి సిగరెట్లు బ్యాన్, సిగరెట్ ప్యాకెట్ల మీద 80% క్యాన్సర్ పేషెంట్లు బొమ్మలు వేసినా సరే అది ఆగేది లేదు. ఈ రోజు పరిస్థితి సిగరెట్ ప్యాకెట్ ఎక్కడన్నా దొరికిందా వాడిని మూసేయడమే. సిగరెట్ ప్యాకెట్ ఎక్కడన్నా దొరికిందా వాడిని మూసేయడం కారణం ఏంటంటే ఆరోగ్యం పాడైపోతుంది. కరోనా అటాక్ చేస్తే డైరెక్ట్ గా ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వారి మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్మోకింగ్ మొత్తం క్లోజ్ చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లరా పిల్లరా, ఆరోగ్యం అనే దేవతను మానవుడు సేవిస్తున్నాడు, పూజిస్తున్నాడు. యోగు గ్రంథ 2వ అధ్యాయం 4వ వచనంలో చర్మాన్ని కాపాడుకోవడానికి నరుడు చర్మాన్ని ఇస్తాడు, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి నరుడు తనకు కలిగిన యావత్తుని ఇస్తాడు, ఆరోగ్యం కొరకు అంత ఇస్తాడు, ప్రాణం కొరకు అంత ఇస్తాడు. అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు అని రాయబడింది. మనం బ్రతికేదే పొట్ట కోసం, మనం ఉద్యోగం చేసేదే పొట్ట కోసం, దీనికోసం ఎంత పరికపిస్తున్నామో. దేవుడు పొట్టను కడుతున్నాడు, దేవుడు ఆరోగ్యాన్ని కడుతున్నాడు. అర్థం చేసుకున్నాం. 9వ చివరిగా 10వ దేవత గాడ్ ఆఫ్ పవర్, గాడ్ ఆఫ్ పవర్ అధికారమనే దేవత, అధికారమనే దేవత. ప్రపంచ అగ్రదేశాలు అధికారంలో మేము ముందుండాలి, మేము ముందుండాలి. ఒక పక్కన అమెరికా, ఒక పక్కన రష్యా, ఒక పక్కన యూకే, ఒక పక్కన చైనా. వరల్డ్ పవర్ గా ఎదగాలి, ఎదగాలని పరిగెడతా ఉండగా వరల్డ్ పవర్ గా ఎదిగే దేశాలే ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలనే దేవుడు కొట్టాడు, అభివృద్ధి చెందిన దేశాలనే దేవుడు కొట్టాడు, అధికారం ఉంది అని చెప్పుకున్న దేశాలనే దేవుడు కొట్టాడు, బలమైన రాజ్యాలని చెప్పుకున్న దేశాలనే దేవుడు కొట్టాడు. బడ్జెట్ లో అధిక బడ్జెట్ తీసుకెళ్లి బలం మీద, పవర్స్ మీద మనం వాడుతున్నాం. ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అవి ఉంటే చాలు, ఏ శత్రువు ఏ దేశం మానేదికి రాలేదని దిమాగా ఉండగా కంటి కనిపించిన చిన్న వైరస్. నీ ఆర్మీ బలం ఎంత, నీ నావీ బలం ఎంత, నీ ఎయిర్ ఫోర్స్ బలం ఎంత, నీ ప్రభుత్వం యొక్క బలం ఎంత, నీ బలం ఎంత, నీ దమ్ము ఎంత అని ప్రశ్నిస్తా ఉంది. కంటి కనిపించిన చిన్న వైరస్ నీ బలం ఎంత అని ప్రశ్నిస్తా ఉంది. పిల్లరా పిల్లరా, అమెరికా అధ్యక్షుడు ఫెయిల్, చైనా అధ్యక్షుడు ఫెయిల్. ఎవరు ఎంత గొప్ప బలమైన నాయకుడైనా, బలమైన రాజ్యమైనా, బలమైన శక్తి అయినా సరే అవన్నీ ఒట్టివే, అవన్నీ ఒట్టివే, అవేమి చేయలేవు, వారేమి చేయలేరు, వారు కేవలం మానవ మాత్రులే, వారిలో ఏమి లేదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 146వ కీర్తన 3 నుంచి 6 వచనాలు మనం చూస్తే పిల్లరా, 146వ కీర్తన 3 నుంచి 6 వచనాలను మనం చూస్తే లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. 3 నుంచి 6, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారి నమ్మకనుకుడి వారి ప్రాణము వెడలిపోవును, వారి మట్టి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిని సర్వమును సృజించిన వాడు ఆయనే, ఆయనే నమ్మదగిన దేవుడు, ఆయనే సర్వాధికారి, ఆయన పాదాల వద్దే మనకు నెమ్మది, ఆయన నమ్ముకుంటేనే విశ్రాంతి. 118వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాం, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 10 దేవతలు 10 దేవతలు ఆ రోజు దేవుడు ఐగుప్తులో తీర్పు తీర్చాడు, పడి దేవతని ఈరోజు ఆధునిక దేవతలకు దేవుడు తెరిపిస్తున్నా ఉన్నాడు. గాడ్ ఆఫ్ వెల్త్ ధనం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్ట్స్ అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ టూరిజం విహారం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వినోదం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ ఫుడ్ ఆహారం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ వర్క్ ఉద్యోగం వ్యాపారం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానం అనే దేవతను కొట్టాడు ఆయన, గాడ్ ఆఫ్ హెల్త్ ఆరోగ్యం అనే దేవతను కొట్టాడు, గాడ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ అధికారము బలము దేన్ని దేవతగా చేసుకుని పూజిస్తున్నామో వాటిని కొట్టాడు. చివరిగా ఒక మాట, ఈ రోజు నీ హృదయంలో విశ్వాసివే క్రైస్తవుడివే దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేనికి ఇస్తున్నావో, గాడ్ వాంట్ టు స్ట్రైక్ దట్ ఐడల్. దేవుడు ఆ విగ్రహాన్ని కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు ఆ విగ్రహ ఆరాధన నుంచి బయటకు రాకపోతే ఆయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో సేవించాల్సిన నీవు ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి కాకుండా దేనికి ఇచ్చావో, దేనికి సమయాన్ని ఇస్తున్నావో, దేని మీద డబ్బు ఖర్చు పెడుతున్నావో, దేని మీద మనసు పెడుతున్నావో, దట్ ఈజ్ యువర్ ఐడల్, దట్ ఈజ్ యువర్ ఐడల్, అదే నీ నా విగ్రహం. దేవుడు ఆ విగ్రహాన్ని ఉదయకాల సమయంలో నీకు నాకు చూపిస్తున్నాడు. ఉద్యోగం కొరకు దేవుని పక్కన పెడుతున్నావా, వ్యాపారం కొరకు దేవుని పక్కన పెడుతున్నావా, దేని కొరకు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆపుతున్నావా, జాగ్రత్త. దేవుడు దాన్ని తెల్లగించాలనుకుంటున్నాడు, దాన్ని పునాతులక చేయాలనుకుంటున్నాడు. దానిని వదిలిపెట్టావో మంచిది, నువ్వు వదిలిపెట్టకపోతే నేనే దాన్ని వదిలిస్తా, నేనే దాన్ని వదిలిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది నీ దేవత, దేన్ని నువ్వు పూజిస్తున్నావు, దేనికి సాగిలి పడుతున్నావు, దేనికి నమస్కరిస్తున్నావు, దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? మత్తయి సువార్త 6:21 మనకు వెళ్తే పిల్లరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ హృదయం ఎక్కడ ఉందో అదే నీ విగ్రహం. నువ్వు మనసు ఎక్కడ పెట్టావో అదే నీ విగ్రహం. నువ్వు డబ్బు దేని మీద ఇన్వెస్ట్ చేస్తా ఉన్నావో అదే నీ విగ్రహం. దేని మీద నీ హృదయం ఉంది, ఎక్కడ నీ హృదయం ఉంది? నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. ఆయన్ని ప్రేమించకుండా నువ్వెవరిని ప్రేమిస్తున్నావు, ఆయన్ని పూజించకుండా నువ్వెవరిని పూజిస్తున్నావో అదే విగ్రహం. దాన్ని వదిలిపెడతావా, దాన్ని వదిలిపెడతావా? దాన్ని వదిలిపెట్టకపోతే దేవుడు ఆ విగ్రహాన్ని నేల తుయ్యాలనుకుంటున్నాడు, బోర్ను తుయ్యాలనుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవుడు నీకు నాకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి పిల్లరా, ప్రేమ కలిగిన దేవుని యొక్క ప్రేమను మనం నిర్లక్ష్యం చేయక చీకటి వారి వలె కాక వెలుగు సంబంధుల వలె మన నిద్రపోక మత్తులు కాక మనకు కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అతి కృపా ధన్యత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఇలా అన్ని చేస్తా ఉన్నాను, మరి ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, వాటిని బట్టి చివరి ప్రార్థన చేసుకుని సమయం అవుతుంది కాబట్టి ముగించుకుందాం. మన రమేష్ ఎస్పీఎస్పీఏ రమేష్ అని ప్రార్థన చేస్తారు, చివరి ఆశీర్వాదం బిఏజీ రమేష్ ప్రార్థన చివరి ఆశీర్వాదం ఇస్తారు. అన్ని చేస్తా ఉన్నాను, కాల్స్ మీట్ లో ఉంచుకోండి, ప్రార్థన అంశాలు ఉంటే చెప్పండి, జగత్తే పంచుకుందాం.
ముందు చెన్నై
పెట్టుకుంటాడు చెప్పండి, మన ప్రారంభం చేసిన హార్ట్ స్ట్రోక్ ఉన్నారని ఆయన దినమంది డిశ్చార్జ్ అయ్యారు, ఫ్రంట్ కానీ ఆపరేషన్ కానీ అవసరం లేదన్నారు. దాన్ని బట్టి ప్రభుత్వం చూపిద్దాం. మరి కృష్ణా జిల్లా కానిస్టేబుల్ నాగేశ్వరరావు యాక్సిడెంట్ అయి ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వెంకటరత్న కోమలో ఉన్నాడు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మిగతా ప్రార్థన అంశాలంటే జ్ఞాపకం చేయండి. చెప్పండి,
రాజు సార్,
రాజు గారు చెప్పండి
సార్. మా మిస్సెస్ డెలివరీ సార్, ఈరోజు మార్నింగ్ 10:00
పేరు బ్రదర్
పేరు లావణ్య సార్.
లావణ్య సిస్టర్ ఈరోజు డెలివరీ ఉందట, ప్రార్థన చేద్దాం. లావణ్య సిస్టర్ డెలివరీ కొరకు ప్రార్థన చేద్దాం. చెప్పా,
ఈ రోజు మా తమ్ముడు పుట్టినరోజు దాచారు.
చెప్పండి,
నాన్నగారికి ఊపిరి చిన్న వాటర్ పేరు హాస్పిటల్ అడ్మిట్
అయ్యారు
నాగభూషణం
గారికి ఊపిరితిత్తుల వాటర్ వచ్చిందట ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. సార్ ప్రయోజనం లేదు సార్ రమేష్ సార్ చెప్పండి సార్.
అయ్యా భూషణం గారు నా మిత్రుడు ఉన్నాడు ఆయన కైలీస్ ప్రాబ్లం తో ఊపిరి రాకపోలేదు ప్రాబ్లం. భూషణం గారికి ఫీట్ చేయండి అయ్యా.
భూషణం గారికి శ్వాస ప్రాబ్లం ఉందట ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. చెప్పండి అన్నా ప్రేజ్
మ్యారేజ్ డే వాళ్ళని
ప్రభాకర్ మ్యారేజ్ డే శిక్ష పేరు ఒక్కసారి చెప్తానా అందరు రాసుకుంటారు.
శ్రీదేవి
ప్రభాకర్ శ్రీదేవి వివాహం ఈరోజు వివాహ దినోత్సవం ప్రార్థన చేద్దాం కుటుంబం కొరకు. అమ్మా చెప్పండి అప్పర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. తగ్గడితో బాధపడతా ఉంది రాజు చెప్పండి.
ముందు మురళీకృష్ణ గారు చేశారు మంచి దీవు పడాలని
మురళీకృష్ణ గారి కోసం విజయవాడ వచ్చాడు ఆయన
వచ్చాక నిన్న ఇచ్చారు రిపోర్టింగ్
ఇది మురళీకృష్ణ గారు రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం ఉద్యోగం కొరకు ప్రార్థన చేద్దాం. రైట్ అమ్మా చెప్పండి.
మాది కమ్మ అనుకున్నాను మాట్లాడుతున్నా.